그러면 아침 반도다. శివుడి శక్తి చూడటానికి వేరు కాకుండా చూస్తారు కానీ లోపల పదార్థం ఒకటి. తర్వాత ఈ పరమేశ్వరులు మనకు చూడటానికి వేరుగా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటే. నిప్పు వేడి ఒకటే. అదేవిధంగా పరమేశ్వరుడు పార్వతి ఒకటి. పరమేశ్వరుడు నిప్పు, పార్వతి వేడి. నిప్పు లేకుండా ఏడు ఉండదు, ఏడు లేకుండా నిప్పు ఉండదు. ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో అక్కడ పార్వతి ఉంటుంది, ఎక్కడైతే పార్వతి ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ఇద్దరు వేరు కాదు. మీరు శివుణ్ణి ఆరాధిస్తే పార్వతిని ఆరాధించినట్టే, పార్వతిని ఆరాధిస్తే శివుణ్ణి ఆరాధించినట్టే. రమణ మహర్షి గారిని ఒకసారి అడిగారు, మీరు ఎంతసేపు శివుడి గురించి చెప్తారు కానీ అమ్మ గురించి చెప్పారంటారు, ఎంతసేపు శివ శివ శివుడి గురించి చెప్తున్నారు కానీ పార్వతి గురించి చెప్పరేమిటని రమణ మహర్షి గారిని అడిగారు ఒకసారి. ఓహో, అదే నీ అనుమానం, నీ సందేహం అదే. నేను శివుడి గురించి చెప్తే ప్రతి మాట అమ్మకు కూడా వర్తిస్తుంది, అమ్మ గురించి వేరుగా చెప్పక్కరు. కానీ నేను ఎప్పుడైనా అమ్మ గురించి చెప్తాను అనుకోండి, మీ దగ్గర అమ్మ గురించి చెప్పిన ప్రతి మాట శివుడికి వర్తిస్తుంది, ఇద్దరు వేరైతే కదా అన్నారు. మీరు అరుణాచలంలో గిరిప్రదర్శనం చేసేటప్పుడు గౌతమాశ్రమం వస్తుంది. ఎప్పుడైనా మీరు గిరిప్రదర్శనం చేసినప్పుడు 2 నిమిషాలు కూర్చుంటామండి అక్కడ. ఆ గౌతమాశ్రమం ఏరియాలోనే పార్వతీదేవి తపస్సు చేసింది. తపస్సు చేసి గౌతముడు సలహాను తీసుకుని శివుడిలో అర్ధభాగం పొందాను. భగవాన్ ఊరు తిరిచాడు. మేము మొదలైనప్పుడు మొన్న చూసి వచ్చాం. ఒకే ఆవరణలో శివుడి గుడి, శివుడి గుడి ఉంది, పార్వతి గుడి ఉంది, ఒకే ఆవరణలో. ఆయన పార్వతి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర పార్వతి గుడి దగ్గర కూర్చున్నారు. ఇంటికాడ ఎప్పుడో దెబ్బ వేశారు అనుకోండి, ఆయనకి ఏదైనా కష్టం వచ్చినా అనుకోండి, మాట వచ్చి ఎవరింటికి వెళ్ళి వరకట ఇతరులతోటి ఎవరితో ఆయన బాగా చెప్పుకున్నారట కదా, పార్వతి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆయన కోపం ఇంటికాడ ఎప్పుడన్నా కోపం వచ్చినా చేసినా, ఇంటికాడ ఎవరైనా మందలించినా అంటే అక్కడ తల్లి దేవుని దగ్గరికి వెళ్ళి మాత దగ్గరికి వెళ్ళి కూర్చున్నవాడు. రమణ మహర్షి గారు సమానత్వానికి ఆయన పేరు, సమదృష్టి ఉంది. ఆయనకి చిక్కడ కాఫీ ఇచ్చి ఇతరులకు కొంచెం పలచడ కాఫీ ఇస్తే నాకు కాఫీ పట్టడం లేదని 4 రోజులు మానేస్తూ ఉండేవాడు. నిజంగా పడాపోవడం కాదు, మనకేమీ చిక్కడ కాఫీ ఇస్తున్నారు, కూర్చున్న వాళ్ళకి పలచడ కాఫీ ఇస్తున్నారు, ఏం పలిచి బాగాలేదని, నాకు నా ఒంటికి కాఫీ పట్టడం లేదని ఏదో ఒంపెట్టి మానేస్తూ ఉండేవారు. అప్పుడు భక్తులు, తిరువణమలై భక్తులు ఎవరైనా వచ్చి ఏమన్నా రాత్రి మాకు దేవి కనపడింది, పార్వతీదేవి కనపడింది, బిడ్డ 4 రోజుల నుంచి కాఫీ లేదు, 6 రోజుల నుంచి కాఫీ లేకుండా ఉంటున్నాడు, ఏదో అక్కడ ఏదో నియమాలు పెట్టుకుని నేను చేసుకుంటున్నారు అక్కడ ఆశ్రమం గొడవలు అన్నాయని, నువ్వేమో నీ ఇంటికాడ కాఫీ పట్టుకెళ్ళి కాఫీ పట్టుకెళ్ళమని చెప్పేవారట. దేవి ఎవరెవరు కనపడదు వాళ్ళు భగవాన్ చెప్పేవారట, కాఫీ తీసుకుని అనవరట, నేనేదే నియమాలు పెట్టుకున్నాను, నేను అనుకుంటా అంటే ఈ అమ్మ ఏం చేస్తానంటే నా నియమాలన్నీ తీసేస్తాను, ఇదేం అమ్మని వరట. నేనేదో నియమాలు పెట్టుకున్నామో నేను అనుకుంటున్నాను, నా నియమాలన్నీ తీసేస్తుంది, ఎవడొకరు కనపడి అబ్బాయికి పట్టుకెళ్ళి కాఫీ ఇమ్మని ఎలా అంటుంది అంటే, శివుడి పట్ల జనక భావన ఉండేది, పార్వతీదేవి పట్ల తల్లి భావన ఉండేది ఆయనకి. ఎంతో చిన్నప్పటి నుంచి అది ఎలా వచ్చిందో కానీ ఆయనకి శివుడు అంటే మనం దేవుడు అనుకుంటాం. ఆయనకి ఎప్పుడు శివుడు అంటే దేవుడు అనే భావన రాలేదు, చంద్రుడు అనే భావన వచ్చింది. మరి ఏంటో కానీ ఇప్పుడు మనం శివుడి గుళ్ళోకి వెళ్తాం అనుకోండి, శివుడు అంటే ఎవరు అనుకుంటాం, దేవుడు అనుకుంటాం. పార్వతి అంటే దేవత అనుకుంటాం, దేవి అనుకుంటాం, దుర్గాను ఏదో పేర్లు పెట్టుకుంటున్నాం కదా. అలాగే ఆయనకి పార్వతి శివుడి పట్ల, పార్వతి పట్ల దేవుణ్ణి అనే భావన చిన్నతనంలోంచి లేదు. పార్వతీదేవి గుడి గుడికి వెళుతున్నామని, శివుడి గుడి పిలిచి నాన్న గుడికి వెళుతున్నామని అనే తల్లిదండ్రుల భావనే కానీ ఆయనకి దేవుడి భావన ఎప్పుడూ లేదు. అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన గుళ్ళోకి మొట్టమొదటిసారి వచ్చిన, ఒకేసారి వచ్చాడని తిరువణమలలో 54 సంవత్సరాలు ఉంటే అరుణాచలం వచ్చిన రోజునే గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు కానీ దేవుణ్ణి, మిగతా 54 సంవత్సరాలు ఆయన గుళ్ళోకి వెళ్ళాడు. ఇంతకుముందు ఇక్కడ వస్తువు లభించింది కాబట్టి మనం ఎలా వెళ్ళకుండా ఉండలేమనుకోండి, ఇక్కడ వస్తువు లభించింది కాబట్టి 54 సంవత్సరాలు ఆయన ఇంకా గుళ్ళోకి వెళ్ళకపోతే వచ్చిన రోజు వెళ్ళి నివేదించుకున్నాడు. ఆయన నివేదించుకున్నాడు అప్పుడు కూడా ఏమన్నాడంటే, ఓ శివుడా నేను వచ్చాను, మహాదేవుడా నేను వచ్చాను, ఓ శంకరుడా నేను వచ్చాను లేదు, ఏమన్నాడంటే నువ్వు రమ్మంటే నేను వచ్చాను తండ్రి అన్నాడు. అరుణాచలేశ్వరుడు ఇప్పట్లో ఎప్పుడు తండ్రి భావనే ఆయనకు ఉంది కానీ దేవుడి భావన ఆయనకు లేదు. అంటే ఆయన సుబ్రహ్మణ్య అంశ అంటారు, కుమారస్వామి అంశ అందుకే అంటారు. భగవంతుడికి అసలు రూపం లేదు, భగవంతుడికి నామం కూడా పేరు కూడా లేదు. అదే భగవంతుడు రూపం ధరిస్తాడు, రూపం ధరించి భూమి మీద తిరుగుతాడు. అంటే ప్రారంభం అయినంతగా రాడైనా మనకి సందేశం ఇదనుకు వస్తాడు. మన దేహం ప్రారంభం అనుభవించడానికి వచ్చింది. భగవంతుడికి కూడా దేహం వస్తున్న ప్రారంభం అనుభవించడానికి కాదు, మనకి సందేశం కోసం ఆయన దేహం భూమి మీద తిరుగుతుంది. భగవంతుడికి ప్రారంభం ఏముంటుంది? భగవంతుడికి జ్ఞానికే ప్రారంభం నశిస్తుంది. జ్ఞానికే ప్రారంభం నశించినప్పుడు భగవంతుడికి ప్రారంభం ఏముంటుంది? అదే భగవంతుడు చెప్పారు, జ్ఞాని కూడా ప్రారంభం అనిపిస్తున్నాడు అని చూసేవాళ్ళు కనిపిస్తున్నాం కానీ నేను ప్రారంభం అనిపిస్తున్నాను ఆయన అనుకోసన్నాడు. ఎందుకంటే ప్రారంభం నేను అనుభవిస్తున్నాను, నిద్య నేను అసత్యమే, నేను అక్కడ లేదు. నేను ప్రారంభం అనిపిస్తున్నాను, నేను బాధలు పడుతున్నాను, నేను కష్టాలు పడిపోతున్నాను కానీ అబద్ధమైన నేను అనుకుంటుంది, అసత్యమైన నేను అనుకుంటుంది, సత్యమైన నేను అనుకోడు. మీలో ఎవరైనా నేను అందంగా ఉంటానని అనుకుంటారు అనుకోండి, మీలో ఎవరైనా ఒకవేళ పైకనపోయినా లోపల అనుకుంటారు అనుకోండి నేను చాలా అందంగా ఉన్నాను. మీలో నిజమైన నేను అలా అనదు, నేను అందంగా ఉన్నానని. కానీ నిజ నేను అసత్యమైన నేను అందంగా చూస్తాను. ఎందుకంటే అసత్యమైన నేను దేహాన్ని అంటిపెట్టుకుంటుంది, నిజమైన నేను దేహంతో సంబంధం లేకుండా ఉంటుంది. సత్యమైన నేను, సత్యమైన నేను దేహంతో కానీ కులంతో కానీ దేశంతో కానీ ఒక ప్రాంతంతో కానీ ఒక మతంతో కానీ దేనితోటి ప్రసాదాత్మం చెందదు. దానికి పుట్టుకతోటి సంబంధం ఉండదు, సాగుతోటి సంబంధం ఉండదు. నిజమైన నేను, ఈ అసత్యమైన నేను, ఈ నిజ నేను రంగుతోటి, పొలాలతోటి, కులాలతోటి, బ్యాంక్ అకౌంట్లతోటి, కులాన్ని ఇస్తే అన్నీ కావాలి, దానికి అన్నీ పూజ చేసుకోవాలి. ఈ ఉపాసన చేసినా, అంటే దేవుని ఉపాసన చేసినా, లేకపోతే ఇంకొకరిని చేసినా, ఒక శివుని ఉపాసన చేసినా, పరమేశ్వరుని, బోలాశంకరుడు, మహేశ్వరుడు, మహాదేవుని ఉపాసన చేసినా, ఈ అసత్యమైన నేను తొలగించుకోవడానికి గమ్యం అదే. కానీ అసత్యమైన నేను మనం కొన్ని వేలు జన్మల నుంచి కలిసి మేసి ఉంటున్నాం. ఇప్పుడు ఇవాళ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఉంటలేదు మనం. మీ ఇంట్లో మనుషులతోటి ఈ మధ్య కాలంతో మీరు ఉంటున్నారు, చచ్చిపోతే మీకు వాళ్ళకే సంబంధం ఉండదు. ఈ లోపల అబద్ధమైన నేను ఉంచండి, ఈ దేహంతో కలిసి ఉంటుంది ఆ నేను. ఆ నేను మనం కొన్ని వేలు సంవత్సరాల నుంచి, కొన్ని వేలు జన్మల నుంచి, ఎప్పటి నుంచో, ఎప్పుడైతే బ్రహ్మములోంచి విడిపోయామో, బ్రహ్మములోంచి జారిపడ్డాం, అప్పటి నుంచి దానికి మనకి స్నేహం. దీనికి ఈ అసత్యమైన నేనికి మనకు మనం నేను అంటాం చూడండి. ఆ నేనికి ఈ దేహంలో ఉన్నప్పుడు, ఇంతకుముందు దేహాలు కూడా దేహాలు ఉన్నప్పుడు కూడా దానికి మనకి స్నేహంగా ఉంటున్నాం. మనమేమో దాన్ని ఏదో సాధన చేసి, మామూలుగా ఏదో నదిలోకి వెళ్ళి స్నానం చేసి, లేదా ఉపాసన చేసి, విష్ణు సహస్రనామాలు చదువుకుని, లలిత సహస్రనామాలు చదువుకుని, ఏదో చదువుకుని దాన్ని ఏదో పోగొట్టుకున్నామని మనం చూస్తాం. అదేమంటామంటే నువ్వు నేను చాలా కలుసుకుంటున్నావు, నన్ను పోగొట్టుకోవాలి, నువ్వు నువ్వు నేను నేను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదని అదే అంటాను. ఇప్పుడు అది పాపం మనతో ఎప్పుడు ఉంటుంది, వ్యాధి ఏదో నీకు జ్ఞాపకం వచ్చినా విచారణ చేస్తాను, మరి మన స్నేహం ఎక్కడికి పోతుంది, పోరానికి నేను ఎక్కడికి వెళ్తాను అది అంటాను. అది నిజమైన నీ పక్క నుంచి కొడితే ఆ పక్క నుంచి వచ్చేస్తుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్క నుంచి వచ్చేస్తుంది. అంటే కృష్ణుడు చెప్పాడు, ఆ నిజమైన రూపంలోనే మాయ ఉంటుంది, నా మాయను ఎవరూ జయించలేడు. ఏదో కొన్ని కోట్ల మంది జనం మామూలు జనాన్ని తీసేయండి అన్నాడు కృష్ణుడు. మామూలు జనాన్ని తీసేయండి, కొన్ని కోట్ల మంది భక్తుల్లో ఉపాసన చేసేవాళ్ళు, అంటే భగవంతుని తెలుసుకోవాలనే కొన్ని కోట్ల మంది ఉపాసన చేస్తున్నారనుకోండి, ఈ నిజానేని నుంచి బయటకు వచ్చేవాడు ఒకడో ఇద్దరో ఉంటారని చెప్పాడు. ఈ కృష్ణుడు చెప్పిన మాట అంత అంత కష్టం ఈ నిజానేని నుంచి బయటకు రావటం. నిజానేని ఈ పక్క నుంచి పడతాం అనుకోండి, ఆ పక్క వెళ్ళిపోతుంది, ఆ పక్క నుంచి పడతాం అనుకోండి, ఈ పక్కకు వస్తుంది. అది ఊరికే ఉండమంటే ఉండదు. అది ఏంటో చదువుతోటో, డబ్బుతోటో, రూపంతోటో, కులంతోటో, గొప్పలతోటో, ఏదో ఏంటో దాన్ని కలిసిపోతా ఉంటుంది. అది అది ఊరికే ఊరికే ఉండు, నువ్వు దేనితో కలవకో అని చెప్పిన అది ఊరుకో, దానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది ఏం చేస్తుంది, మనమేమో దాన్ని పోగొట్టుకుందామని చూస్తున్నాం, హృదయపూర్వకంగా లేకపోయినా నటి మనం నటిస్తున్నాం సంగతి దానికి తెలుసు. ఇది నిజంగా మనల్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయటది ముచ్చట్టుగా చేస్తున్నారు, మనం ఎక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అని అది అనుకుంటాను. దానికి ఇష్టం లేదు మనం నిలిచిపెట్టడం, దానికి ఇష్టం లేదు. మనమైనా దాన్ని పోగొట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాం కానీ హృదయపూర్వకంగా మటుకు సిన్సియర్గా మటుకు చేయటం. మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ హృదయపూర్వకంగా మీరు చేసే సాధనలో ఎంత సిన్సియర్గా ఉంది. కొంతమందికి ఏదో గౌరవం కావాలని, పేరు కావాలని, ధనం కావాలని, లేదా పదవి కావాలని, లేదా ఇంకోటి కావాలని, ఇంకోటి ఇటువంటి గొడవలు పెట్టుకుని దేవుని పూజించడమే కానీ ఆ నిజానయంలోంచి, ఆ సైతాన్లోంచి వాడు గొడవ వాడిని నాళ్ళలోంచి బయటకు రావాలని మనం ప్రయత్నం చేయటం లేదు. దానికి పోనీ అది ఉంటే ఏ వల్ల మనం బాధ పెట్టమంటే అది ఇచ్చిపెట్టి అది ఆటలేదు, చివరికి అది ఎందుకు లేదు, మనం దాన్ని పోగొట్టుకునేది లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నాం అనుకోని చదువుకోండి అని చెబుతుంది, లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాం అనుకోని చదువుకోండి మంచిదే మీకు పుణ్యం వస్తుందని చెబుతుంది, మీరు పుణ్యం కానీ నా జోలికి రావద్దని చెప్తుంది. నన్ను పోగొట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయకండి, మీరు మామూలుగా లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుకోండి, యాత్రలకి వెళ్ళండి, పుణ్యం సంపాదించుకొని, పుణ్యం సంపాదించుకుంటే మంచి మంచి లోకాలు వస్తే ఆ లోకాలు శుభ్రంగా మీరు ఆనందం అనుభవించవచ్చు. ఇదే మీరు సినిమా కలుపుతున్నారనుకోండి ఎంతో కొంత ఆనందం వస్తుంది, మిఠాయి తింటారనుకోండి ఎంతో కొంత ఆనందం వస్తుంది, లేకపోతే నెండిండా బంగారం పెట్టుకుంటారనుకోండి ఎంత కొంత ఆనందం వస్తుంది. అలాగే ఈ లోకంలో పుణ్యకార్యాలు చేయండి, ఇతర లోకంలో బ్రహ్మలోకంలో తిరిగితే గొప్ప ఆనందం ఉంటుందని చెప్పారు. లోకాలు చాలా ఉన్నాయి, అందులో బ్రహ్మలోకం ఒక లోకం ఉంది, మీరు చాలా ఆనందం అనుభవించవచ్చు ఆ లోకానికి వెళ్తాను. కానీ అక్కడ వెళ్ళి ఆనందించి కూడా నిజమే, మళ్ళీ ఆనందం ఈ పుణ్య పరిచయం అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రక్షణ వెళ్ళండి అని చెప్తారు. ఆ ఏ కొన్ని రోజులు నెలలో ఉంటున్న ఆనందం అది అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రక్షణ అంటే అంటే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు నిజాన్ని నీ సొంత సమస్య దాన్ని పరిష్కారం చేసుకోవాలి, దాన్ని పోగొట్టుకోవాలని మనకి లేదు, అది వెళ్ళాలని దానికి లేదు, ఇంకెలా కుదురుతుంది? నేను చెప్పానని మీరు నమ్మద్దు. అసలు రమణ మహర్షి గారు నమ్మకాలంటే ఆయనకి ఇష్టం ఉండదు, మీరు సొంతంగా ఆలోచించుకోండి, మీరు తలకాయ లేదా అనుకోరా. నేను చెప్పానని మీరు నమ్మద్దు, మీరు సొంతంగా ఆలోచించుకోండి, మీ అనుభవం మీకు ఉంటుంది కదా, భగవంతుడు మీకు తలకాయ ఇచ్చాడు కదా, మీకు లోపల గుంజు ఉంది కదా, తలకాయలో గుంజు ఉంది కదా, మీకు కూడాను. కొంతమందికి ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు, కొంతమందికి తక్కువ తెలివితేటలు ఉండొచ్చు, అసలు తెలివి లేకుండా ఎవరో కానీ ఉండరు కదా, మీరు ఆలోచించుకోండి. దాన్ని పోగొట్టుకోవటం మీకు ఇష్టం లేదు, అది పోవటం దానికి ఇష్టం లేదు, ఇంక ఎలా కుదురుతుంది? మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినప్పటికీ కేవలము దాన్ని ఎదురు దాన్ని రిమూవ్ చేసుకునే పద్ధతిలో ఉండాలి. ఇదంతా భగవంతుడిదే, మన చేతిలో ఏమి లేదు, అంతా భగవంతుడిదే. మనకేంటంటే దేవుడి సృష్టి కంటే జీవుడి సృష్టి అంటే నిజానే, దేవుడి కంటే నిజానే అంటే బాగా ఇష్టం మనకి, భగవంతుడి కంటే కూడా నిజానే అంటే బాగా ఇష్టం. ఈ నిజానే ఏదైతే కల్పించిందో దాని చుట్టూరు తిరుగుతాం, కానీ భగవంతుడి సృష్టి మీద మనకు వెళ్ళదు మనస్సు. నిజానే కల్పించిన గొడవల్లోనే మన అవసరం మీరు ఇంటికి ఆలోచించుకోండి, మీరు నిజానే కల్పించిన విషయాలు మీరు అస్తమా ఆలోచించుకుంటారు, కానీ భగవంతుడి గురించి మీరు ఆలోచించరు. ఒకవేళ భగవంతుడి గురించి చెప్పిన ఆలోచించి నిజానే ఏ కోరికలు అయితే కోరుతుందో ఆ కోరిక ఏమని ప్రార్థిస్తారు, అది కోరిక భగవంతుడు ఇస్తాడు. మీ కోరిక ఏదైనా కోరిక కోసం మీరు దేవుని ప్రార్థిస్తే ఆ కోరిక మీకు నెరవేరుస్తాడు, ఫలితం వస్తుంది. మీకు ఫలితం వస్తే అనుభవించేస్తే కాల ప్రవాహంలో పోతుంది. అంటే మనం కోరిక ఎత్తుకుని ప్రతిదీ మనం ముక్కు పట్టుకుంటాం, కోరకుండా మనకు ఏదైనా వచ్చినందుకు దానివల్ల ప్రమాదం కాదు, కోరికలను తెచ్చుకుంటే ప్రతిదీ మనం ముక్కు పట్టుకుంటుంది అని శంకరాచార్యుల వారికి సమ్మత స్థాపకుడు అంటారు. అంటే ఆయన ఆరుగురు దేవతల మీద స్తోత్రాలు రాశాడు, దేవి మీద రాశాడు, శివుడి మీద రాశాడు, విష్ణువు మీద రాశాడు, కుమారస్వామి మీద రాశాడు, గణపతి మీద రాశాడు, సూర్యుడి మీద రాశాడు. ఈ ఆరు దేవతలు సమానమే, మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకుని తరించండి అన్నాడు. మహామేధావులకి పండితులకి భాష్యాలు రాశాడు, తర్వాత ఏమో ఈ భాష్యాలు రాశాడు, ఇంకో మాదిరి తెలివితేటలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రకరణ గ్రంథాలు రాశాడు, ఇంకా మనబోతు వాళ్ళందరికీ ఈ భజన రాజులందరికీ స్తోత్రాలు చేసి ఆ స్తోత్రాలు చేసి ఆ స్తోత్రాలు చదువుకోండి అని చెప్పాడు. ఇప్పుడు యూనివర్సిటీ వాడు యూనివర్సిటీ వాడికి పనికొచ్చి యూనివర్సిటీ వాడికి రాశాడు, మీకు అర్థమవుతుంది, కాలేజీ వాళ్ళకి పనికొచ్చి కాలేజీ వాళ్ళకి రాశాడు. ఇప్పుడు మనం ఏ తరగతిలో ఉన్నాం, మూడో తరగతి రెండో తరగతి ఇలా ఉన్నాం, మీరు ఈ స్తోత్రాలు వేసుకుని తిరగమన్నాడు ఆయన. అంతేకాదు ఆయన రాసిన గ్రంథాలన్నీ మూడు రకాలుగా ఉంటాయి, ఒకటి భాష్యాలు, అవి యూనివర్సిటీ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి, రెండు ప్రకరణ గ్రంథాలు, అవి కాలేజీలో చదివిన వాళ్ళకి బాగుంటాయి. ఇది ఎలిమెంటరీ స్కూల్ మనం ఉన్నాం, ఇంకా మనం వేసుకోమన్నాడు. ఏది ఈ స్తోత్ర గ్రంథాలు వేసుకుని ఆ చదివించే దేవతలను ఏదో మనకు కూడా ఉపాయం ఉండాలి కదా. ఈ లోవన్నీ ఎప్పుడు వ్యాపకాలు లోకం గొడవలన్నీ ఎదుర్కొన్నా నేను సన్యాసం పుచ్చుకోమంటారని ఒక ఆయన అడుగుతున్నాడు. ఈ సన్యాసం అనేది చాలామందికి ఎస్కేపిజం, ఇంటికాడు కష్టాలు భరించలేక చాలామంది ఎర్రగొడ్డలు వేసుకుంటారు, ఇంటికాడు బాధలు పడలేక ఈ కాసేపడ్లు వేసి తిరుగుతూ ఉంటారు. మీరు భార్యకి అడిగే పట్టం లేదనుకోండి, ఎక్కడికి వెళ్తారు, ఏ సోమవారిని పట్టుకుంటారు, నిజంగా అడిగి జ్ఞానం కోసం సన్యాసం పుచ్చుకుంటే పర్వాలేదు. కృష్ణుడు సన్యాసం గురించి ఏం చెప్పాడంటే చాలా పూర్వంగా చెప్పాడు, విజ్ఞం గురించి సన్యాసం గురించి ఆ రెండు శ్రద్ధ. మనం ఏమనుకుంటామంటే నాలుగు డబ్బాలు నెయ్యి కొనేసి అగ్నిలో ఆవులు చేస్తే విజ్ఞం చేస్తున్నారనుకుంటాం. నాలుగు డబ్బు 100 బస్తాలు బియ్యం, 100 బస్తాలు కందిపప్పు, 100 బస్తాలు మినప్పప్పు, ఇవన్నీ పూజ చేయటం, ఉండ్లు పట్టం పూజ చేయటం, పూజేసేటప్పుడు పండుగ వేయటం, అక్కడి నుంచి ఏమో అగ్ని 4 డబ్బాలు నెయ్యి పూజ చేసి అగ్నిలో ఆహుతి చేయటం, మీరంతా కూడా యజ్ఞం కింద యజ్ఞించిందా కొంతమంది చేయడం. కానీ కృష్ణుడు యజ్ఞం అంటే ఏం చెప్పాడంటే, నువ్వు ఏ పని చేసినా నెయ్యి అక్కర్లేదు, నిప్పు అక్కర్లేదు, నువ్వు ఏ పని చేసినా స్వార్థం లేకుండా పని చేస్తే అది యజ్ఞంతో సమానం, యజ్ఞం అంటే అది అన్నాడు. నాకు బాగా నచ్చింది కృష్ణుడు చెప్పాడు. నీకు నిప్పు అక్కర్లేదు, నీ అక్కడ ఎందుకురా పది డబ్బాలు అయ్యి కొనేసి ఆ నిప్పులో పడేస్తావు. నీ స్వార్థం లేకుండా ఎవరిని ప్రేమించినా, స్వార్థం లేకుండా మళ్ళీ వీళ్ళకి మనం 10 రూపాయలు ఇస్తే తిరిగి మనకి ఇస్తారా లేదా ఈ లోపల మనకు ఉపకారం ఏంటి? కొంతమంది ఇతరులకు సహాయం చేస్తారా, ఎలా చేస్తారండి? తిరిగాలు వీళ్ళకి సహాయం చేస్తే తిరిగి మనకి ఉపకారం చేస్తారు అనుకుని చేస్తారు. అది వ్యాపారం కానీ యజ్ఞం కాదు. ఇతరులు మనకు ఉపకారం చేస్తారని ఆశించే వాళ్ళకి మనం ఉపకారం చేస్తే అది భక్తి కాదు, యజ్ఞం కాదు, వ్యాపారం అది. అంటే యజ్ఞం అంటే అర్థం ఏంటంటే ఈ స్వార్థం లేకుండా ప్రేమించినా, స్వార్థం లేకుండా చేస్తాడు మాట్లాడి చేస్తాడు పని చేసినా, స్వార్థం లేకుండా ఎదుటివాడికి మాట సహాయం చేసినా. ఇది రమ ఉందనుకోండి, ఎవరైనా బట్టలు కొనుక్కోవాలంటే పాపం వెళ్ళకుని కష్టపడి వెళ్తుంది. అయితే ఎవరైనా బంగారం కొనుక్కోవాలంటే తీసుకెళ్తూ ఉంటారు. అదే దానికి ఏం కలిసి వస్తుంది పాపం, అలా కష్టపడి తెలియదు. అది యజ్ఞమే. అంటే కొంతమందికి తెలివి ఉంటుంది, కొంతమందికి డబ్బు ఉంటుంది, కొంతమందికి పరుగు కూడా ఉంటుంది. నీకు చేతనే నీ కొంచెం స్వార్థం లేకుండా ఇతరులకు ఉపయోగిస్తే యజ్ఞంతో సమానం. అది ఇప్పుడు సన్యాసం గురించి కూడా కృష్ణుడు సలహా చెప్పాడు. కృష్ణుడు సన్యాసం గురించి ఎలా సలహా చెప్పాడంటే, సన్యాసం అంటే కాషాయగుడ్లు ధరించడమే సన్యాసం కాదు. కర్మఫలం నీ కర్మ, కర్మ చెయ్యి. ఫలితం రావచ్చు రాకపోవచ్చు, ఫలితం రావచ్చు రాకపోవచ్చు, కానీ నువ్వు కర్మఫలాన్ని ఆశించకుండా కనుక పనిచేస్తే అది సన్యాసం అన్నాడు. ఈ రెండింటికి కృష్ణుడు చెప్పిన నిర్వచనాలు నాకు బాగా నచ్చింది. ఒకటి యజ్ఞం, రెండు సన్యాసం. సన్యాసం అంటే నువ్వు చెలబట్టలు తీసేసి కాషాయ బట్టలు వేసి తిరగటం అనుకుంటున్నావు, అది కాదు. నువ్వు గృహస్థుడైనప్పటికీ సన్యా ఏ బట్టలు వేసుకున్నప్పటికీ తెలబట్టలు వేసుకున్నా, నల్లబట్టలు వేసుకున్నా, ఏ బట్టలు వేసుకున్నా, ఎర్రబట్టలు వేసుకున్నా, అది జేబులు గొడ్డు వేసుకున్నా, ఏ బట్టలు వేసుకున్నా, కర్మఫలాన్ని వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు. కర్మఫలాన్ని ఆశించకుండా చేసేవాడు గృహస్థైన వాడు సన్యాసం. ఇక్కడ ఇది సన్యాసం మనస్సుకు సంబంధించింది. సన్యాసం అనేది దేహానికి సంబంధించింది కాదు, పనికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించిన విషయం. అంటే మీ మనోభావానికి సంబంధించినటువంటి విషయం. అడవులకి వెళ్ళటం కానీ, నువ్వు సన్యాసి ఎర్రబట్టలు కట్టుకుని అడవులకి పారిపోవటం కానీ, ప్రదేశాలకు వెళ్ళటం కానీ, ఇవి నువ్వు చేసుకుని ఇంటికాడి చేసుకుని మామూలుగా రోజువారీలో ఇంటికాడి చేసుకుని పని మానటం సన్యాసం కాదు. ఇప్పుడు మీరు ఇంటికాడ బద్ధకంగా ఉండి పని మానేస్తారనుకోండి, అనుకోని మాట వచ్చింది బద్ధకం వల్ల, లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చిన వాళ్ళు పని మానేస్తే వేరే విషయం. బద్ధకం వల్ల ఇంట్లో చేసుకునే శక్తి ఉండి మీరు చేసుకునే పని మీరు చేసుకోవాలనుకోని మాట వచ్చింది. అది సన్యాసం కాదు, అది సన్యాసం కాదు. మీరు చేసుకునే పని అదే మీరు చేసుకుంటూ ఉండాలి. పని మానేస్తే సన్యాసం కాదు, పని చేస్తూ ఆ కర్మఫలం మీరు దృష్టి లేకుండా ఉంటే సన్యాసం. అయితే మీరు అది వస్తే అనుకోకుండా వస్తే ఇబ్బంది లేదు, దానికోసం మీరు ఎదురు చూడకూడదు, దాని గురించి ఆశించకూడదు. మీరు చేసిన పని నిలిచిపెట్టకూడదు, నిలిచిపెట్టక్కర్లేదు. దీనికి రామకృష్ణ పరమహంస గారు చాలా అందంగా చెప్తారు. ఆయన చెప్పేవారు, పని మనం విడిచిపెట్టాలి కానీ మనం పని విడిచిపెట్టకూడదని. ఈ బాగా అర్థం చేసుకోండి, పని మనం విడిచిపెట్టేస్తే పర్వాలేదు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఒక అమ్మాయికి రేపే రెండు పురుడు వస్తుంది అనుకోండి, ఆ అమ్మాయి పని చేస్తాను ఇంట్లో అందరూ నువ్వు చేసి నువ్వు చేసి నువ్వు చేయకంటారు. అలాగే మనం జ్ఞానం వచ్చి మనసు బాగా ముగ్గిపోయి మన పని మనం వదిలేస్తే గొడవ లేదు, అక్కడ ఏం చూడు అదే. కానీ పని నువ్వు బలవంతాన్ని సామర్థ్యం వల్ల లేకపోతే నీకు లేకపోతే బద్ధకం వల్ల నువ్వు ఆ పని వదిలేస్తావు అనుకో, ఏదో పని వదిలేస్తే పర్వాలేదు, పని నువ్వు వదిలేస్తావు అనుకో, రాబోయే జన్మలు నువ్వు ఆ పని భగవంతుడు నీకారు చేయిస్తాడని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. నువ్వు రోజు చేసుకునే పని బద్ధకం వల్ల కనుక వదిలేస్తే, సామర్థ్యం వల్ల కనుక వదిలేస్తే, బలవంతం భగవంతుడు అదే పని నీకు అప్పచెప్పి వచ్చి జన్మలో అదే పని నీకు నీకారు చేయిస్తాడు. అది నిజం, అది కర్మ సిద్ధాంతం. అంటే ఎవడు సన్యాసి అంటే కర్మఫల త్యాగి సన్యాసి. బాగా అర్థం చేసుకోండి, సన్యాసి అంటే ఎవడు? కర్మఫల త్యాగి సన్యాసి. స్వార్థ త్యాగి అది యజ్ఞ స్వరూపుడు. స్వార్థం లేకుండా ఉన్నవాడు యజ్ఞ స్వరూపుడు. కర్మ చేస్తూ దాని ఫలాన్ని త్యాగం చేసినవాడు ఎవడు? సన్యాసి. అంతేకాని కాసరగొడ్లు కట్టుకుంటే సన్యాసి అయిపోడు. అంతేగా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనసు బయట విషయాలు వెంటబడదు, లో దృష్టి కలిగి చూసుకోవటం. అంటే నీకు ఏకాంత వాసం అంటే నువ్వు ఎక్కడికో అరణ్యానికి వెళ్ళిపోవడం ఏకాంత వాసం కాదు. నీ 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 100,000 మందిలో ఉన్నా, నీ లోపల దృష్టి కలుగుతుంటే, నీ మనస్సు ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అటువైపుకి నీ మనస్సు కనుక జరుగుతుంటే అప్పుడు నీకు ఏకాంత వాసం వస్తుంది. నేను ఇంతమందిలో కూర్చున్నాను, నా మనస్సుకు అంతర్ముఖంగా ఉందనుకోండి, నేను ఒక్కడనే కూర్చున్నట్టే ఉంటాను. నా మనసు గొడవ చేస్తాను అనుకోండి, ఇంట్లో నాలుగు గోళ్ల మధ్యన కూర్చున్నాను అనుకుని అడవిలో ఉన్నట్టు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మనస్సు కనుక నిర్మలంగా ఉంటే మీరు వంద మంది దగ్గర కూర్చున్నా మీకు ఏకాంతంగా ఉంటుంది. మనస్సు మీకు నిర్మలంగా లేకపోతే మీ ఇంట్లో మీరు తదుపరి వేసేసుకుని నాలుగు గోళ్ల మధ్య కూర్చున్నా దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, వేదన వస్తూ ఉంటుంది. మీకు అది ఏకాంత వాసన దొరకనే దొరకదు. లోకంలో గొడవలో వచ్చి బుడ్డలోకి వచ్చి మిమ్మల్ని బాధపడతాంటే అది ఏకాంత వాసన ఉంటుంది. ఇక నేను ఇక్కడే కూర్చున్నా అనుకోండి, నా మనసుకు అంతర్దృష్టి ఉందనుకోండి, నేను ఏకాంతంగా ఉన్నట్టు. నా ఏకాంత వాసన మీరు ఏం చేయలేరు, మీరేం భంగపరచలేరు. అండ్ మనిషి బయట నుంచి వెళ్ళాలంటే పడక యోదృష్టి కలిగేటట్టు చూసుకోవాలయ్యా. యోదృష్టి కలిగేటట్టు లోపల దృష్టి కలిగి మనసుని అంటే బాగ్య విషయాల మీదకి వెళ్ళకుండా లోపల దృష్టి కలిగేటట్టు చూసుకోవాలి. అంటే నువ్వు ఒక మాట మాట్లాడినా, ఓ చేతుడు ఒక పని చేసినా, నీ మనసులో ఒక తలంపు వచ్చినా, ఇవన్నీ నీకు అంతర్దృష్టి కలిగేటట్టు ఉండాలి. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారంటే మనసు బాగ్య దృష్టికి వచ్చారు. రమణ మహర్షి గారు చెప్పారు, ఎంతసేపు ఇతరుల మనస్సును ఎక్కువ చూస్తావు కానీ నీ మనస్సును నువ్వు చూసుకో. ఇతరుల మనస్సులు నువ్వు చూడటం మానే, నీ మనస్సును నువ్వు ఎక్కువ చూసుకుంటే నువ్వు బాగుపడతావు. ఎవరి వాళ్ళ శరీరంలో ఏ రోగం ఉందనుకో, నీకు ఎంతగా నీ శరీరంలో రోగాలు ఏమున్నాయి చూసుకో. చూసుకుంటే దానికి ఏమైనా మందు వాళ్ళకి తగ్గిపోతుంది. నీ శరీరంలో రోగాలు కూడా తెలిసి ఎవరి వాళ్ళ శరీరాల్లో ఏ కూడా ఆడి శరీరంలో ఏముంది, వీడి శరీరంలో ఏ రోగం ఉంది నీకేం తెలిసి వస్తుంది. నీ శరీరంలో ఏమైనా రోగాలు ఉన్నాయేమో చూసుకో, మందు వాడితే తగ్గిపోతుంది. ఎవరి శరీరంలో కూడా నీకెందుకు, నీ మనస్సును చూసుకో. నీచేదంటే మీరు భగవంతుడి భగవంతుడు అనుకోవడం కంటే భగవంతుడి ముక్కు పేరు నీయే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కర్మ ఫల దాత ఇలా జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. మనం కర్మ ఫల దాత, మీరు ఏ కుటుంబంలో పుట్టాలో, మీరు రంగు ఎలా ఉండాలో, మీ గుణం ఉండాలో, మీరు ఉండాలో, మీరు ఏం ఉద్యోగం చేయాలో, మీకు పెళ్ళి ఎక్కడ అవ్వాలో, కానీ మీ శరీరం ఎంతకాలం మీ భూమి మీద అటు ఇటు తిరగాలి, చంద్రకృష్ణం భీమవరం మధ్య ఎన్నిసార్లు తిరగాలో, మళ్ళీ ఏ రోజున ఎక్కడ చచ్చిపోవాలో, అంటే దేహం ఎక్కడ చచ్చిపోవాలో, ఇవన్నీ దేహ ప్రారంభమై ఇవన్నీ ముందు తయారు చేసేపు మీకు శరీరాన్ని ఇచ్చి ముక్కులోకి గాలిచ్చి బయటికి పంపుతాడు. ఈ చంద్రకృష్ణంలో పుట్టిన వాళ్ళందరూ ఇక్కడ చంద్రకృష్ణంలో పుట్టడండి, మీ దేశంలో ఊళ్ళు లేవా, ఇక్కడే పుట్టడండి. అదే దేహ ప్రారంభం, దేహం నిర్వహించవలసిన కళాపాలని. అంటే దేహం ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎక్కడ ఎప్పుడు చనిపోవాలి, దేహం ఎప్పుడు చనిపోవాలి, ఏం పనిచేయాలనేది కూడా ప్రారంభం నిర్ణయిస్తున్నావయ్యా, ప్రారంభం నిర్ణయిస్తుంది. ఆ గొడవలో కదా నీ మనసు లోపలికి ఎంతవరకు వెళ్తుంది, లోపలికి ఎలా తోడుకెళ్తాను అది తీసుకో. సాధన అంటే అది, సాధన అంటే నీ మనసును లోపలికి ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో, ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే ఆత్మ ఉందో, ఎక్కడైతే చైతన్యం ఉందో, అక్కడికి మనసు ఎంతవరకు జరుగుతుంది అది చూసుకోవాలి. కానీ నేను నరసాపురం ఉన్నానా, భీమవరం ఉన్నానా, కైపూరులో ఉన్నానా, ఆ గొడవ వాళ్ళమరలో ఉన్నానా, ఆ గొడవ వద్దునే అది ప్రారంభమే ఉంటా. కానీ ఇక్కడ నువ్వు గ్రహించవలసింది ఏంటంటే నీ మనసు లోపలికి ఎక్కడ ఎంతవరకు జరుగుతాను, అంటే పరమేశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో, భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో, సావులేని వస్తువు ఎక్కడైతే ఉందో, అండమైన స్పిరిట్, అండమైన స్పిరిట్ అది ఇన్వర్టల్ స్టేట్, అమృత అనుభవం, అమృత స్థితి ఎక్కడ ఉందో అక్కడికి మనసు ఎంతవరకు జరుగుతుందో అది చూసుకోరా. ఈ దేహం ఏంటి అటు ఇటు తిరుగుతుంది, ఎప్పుడు ఆ సాగు వచ్చి టైం వరకు దేహం అటు ఇటు తిరుగుతుంది, ఏదో ఊరేగింపులు దెబ్బలు ఏదో జరుగుతూ ఉంటాయి, పొగుడు వాళ్ళు పొగుడుతూ ఉంటారు, తిచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ మామూలుగా దేహ ప్రారంభమే ఆ కోర్సు ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. బయట పని చేస్తూ ఉండు, లోపల మానిజ్యం పెట్టుకోవద్దు, లోపల మానిజ్యం పెట్టుకోవద్దు, లోపల మనసును పాడు చేసుకోవద్దు. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్తా ఉంటారు, ఇలాగా నీటిలో పడవ ఉండొచ్చు, పడవలో నీరు ఉండకూడదు. ప్రార్థన బట్టి నువ్వు పనులు చేసుకుంటే వెళ్ళు, లోపల ఇవన్నీ ముయ్యొద్దు, నువ్వు లోపల ఇవన్నీ పెట్టుకుంటే ముయ్యిపోతావు. కొంతమందికి ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేరు, అయ్యే తట్టుకోవాలి, పీకులు పీక్కుంటూ ఉంటాను నేను, ఆరు అలా అన్నారు, వీరు ఇలా అన్నారు, ఆరు ఎలా అన్నారు, ఇది ఎలా అన్నారు, ఎలా పీక్కుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, రోజులు దగ్గరికి వచ్చేస్తాయి, చచ్చిపోయే రోజు దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు శరీరం పోయిన తర్వాత సాధన చేద్దామంటే మనకి ఇంకేం ఉండదు. మీరు ఏం చేసి సాధన చేస్తాం దేహం పోయిన తర్వాత? మీరు ఏం చేయాలంటే సాధనలో ఇంటికాడ మీరు కూర్చున్నప్పుడు, ఏకాంతంలో కూర్చున్నప్పుడు పునర్జన్మ కలిగజేసే విషయాలు మన మనసులో ఏమున్నాయో చూసుకోవాలి. తిరిగి జన్మను తీసుకొచ్చే విషయాలు మనలో ఏమున్నాయో చూసుకోవాలి. ఏ మనిషికి ఆ మనిషికి తెలుస్తూ ఉంటాయి ఆ విషయాలంటే మీరు పట్టుకుని ఆ విషయంలో మీరు బయటపడటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు మోక్షం. మీరు ఒంటరిగా పుట్టినప్పుడు ఇంటి కదా, ఏ విషయాలు మనకు పునర్జన్మ తీసుకొచ్చే, తిరిగి శరీరాన్ని తీసుకొచ్చే కారణాలు మన మనసులో ఏమున్నాయి, అవి ఎవరి మట్టికాడు, అందరికీ ఒకటి ఉండవు, ఎవరి మట్టికాడు తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలంటే మీరు ఆ కారణాన్ని బయటకు తీసేయాలి, ఆ కారణాన్ని బయటకు తీసి తగలబెట్టాలి. అదే సాధన. జ్ఞాని పని చేస్తున్నట్టు ఇతరులకు కనిపిస్తాడు, జ్ఞాని పని చేస్తున్నట్టు ఇతరులకు కనిపిస్తాడు, కానీ తాను అనుకోడు నేను పని చేస్తున్నాను ఏంటో దాన్ని కూడా చెప్పండి, అది దేహభావం లేదు. అది దేహానికి లోపల ఆత్మకి సంబంధం లేదు. దేహానికి పరిమితులు ఉంటాయి, దేహానికి హద్దులు ఉంటాయి, లోపల సత్యవస్తువుకి పరిమితులు లేవు, హద్దులు లేవు. దానిపై తాదాత్మ్యం పొందడం మానేసి ఈ సత్యవంతో తాదాత్మ్యం పొందుతాం, ఇక్కడ పరిచయం కొడుతున్నాం మనం. ఇప్పుడు దేహం చచ్చిపోతుంది, దేహం ముసలి అవుతుంది, దేహం చనిపోతుంది. ఇది మనం లోపలైన వస్తువు ఉంది, సావుడైన వస్తువు, దానికి హద్దులు లేవు, దానికి పరిమితులు లేవు, దానికి పరిమితులు లేవు, హద్దులు లేవు. ఈ దేహానికి పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి, సావులు ఉన్నాయి, పుట్టుకులు ఉన్నాయి. ఆ లోపలైన వస్తువుకి హద్దులు లేవు, పరిమితులు లేవు, పుట్టుకులు లేవు, సావులు లేవు. ఈ మనసు ఏం చేస్తామండి, దానితో తాదాత్మ్యం పొందడం మనసు దీనితో తాదాత్మ్యం పొందుతాం. నువ్వు దీనితో తాదాత్మ్యం డిస్కనెక్ట్ చేసి తాదాత్మ్యం దానితోటి కనుక అనుబంధం పెట్టుకుంటే నువ్వు జ్ఞానం అవుతావు. ఇది ఇక్కడ ఆయన చెప్పే సారాంశం. నువ్వు ఏది ఆలోచిస్తే అది అవుతావు, ఏది చింతిస్తుంటే అది అవుతావు. ఇటు ఇది నిరంతరము హద్దులు పరిమితులు ఉన్న దేహాంతో నువ్వు తాదాత్మ్యం పొందితే నీకు దేహాలే శవాలే వస్తాయి. సావులేని వస్తువు తాదాత్మ్యం పొందితే నిన్నుగా సావులేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతాం. మీరు లోపల బ్రహ్మాదం కనుక పొందితే మీ కుటుంబం కాదు, మీ ఊరు కాదు, మీ దేశం కాదు, ప్రపంచం కాదు, ఎవరు మీకు దుఃఖాన్ని తీసుకురాలేరు. ఇంత దుఃఖాన్ని తీసుకురాలేరంటే దాని దేహంతో తాగట్లేదు, ప్రపంచంతో తాగట్లేదు, ఈ దేహంతో తాగట్లేదు, ఈ జీవుడితో తాగట్లేదు, ఈ దేవుడితో తాగట్లేదు, దేవుడితో లేదు. దానికి అది ఉంటారంటే వారు ఉన్నారని వారికి తెలుస్తూ ఉంటుంది, దేవుడితో తాగట్లు ఉండదు, హాయిగా ఉంటారు. 80 సంవత్సరాలు జీవితం 80 క్షణాలలో గడిపోతుంది. ఈ లోకంలో నిజమైన స్థితి ఎవరంటే ఒక జ్ఞాని మాత్రమే. వాడుకున్న సుఖం, వాడుకున్న ఆనందం, ఒకడు వాడుకున్న శాంతి ఎవరికీ ఉండదు. మీరు ఏం కదా వాడు సావు లేని వస్తువు అయి ఉన్నారు. భగవాన్ చెప్పి ఏంటంటే, నేను ఏదో పూజలు చేస్తున్నాను, జపాలు చేస్తున్నాను, జపాలు చేస్తున్నాం, సరిపోదు చెయ్యండి మంచిదే. మీ ఆచరణ దైవందరి జీవితంలో ఆచరణ సరళంగా ఉండాలి, సరళంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, క్రమంగా ఉండాలి. ధర్మం ఆచరించడం వల్ల ధర్మం తెలియబడుతున్నా, కానీ మీరు కేవలం మీరు చేసే పూజ వల్ల తెలియబడుతుంది, పూజ వల్ల పుణ్యం రావచ్చు. మీ దైనందిన జీవితంలో మీ ఆచరణ బట్టి మీకున్న ధర్మమును బట్టి బ్రహ్మము తెలియబడుతున్నా, కానీ మీరు దైనందిన జీవితంలో మీ ఆచరణ క్రమంగా లేనప్పుడు మీరు పూజ చేసినా జపం చేసినా పుణ్యం రావచ్చు, కానీ జ్ఞానం రాదు, బ్రహ్మం తెలియబడుతుంది. వాక్కు నిర్మలంగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి, మీకు అర్థమవుతుంది. పని నిర్మలంగా ఉండాలి, చేత నిర్మలంగా ఉండాలి. మీ చేత నిర్మలంగా ఉండాలి, మీ మాట నిర్మలంగా ఉండాలి, మీ ఆలోచన కూడా నిర్మలంగా ఉండాలి. మీకు ఒకసారి దుఃఖం వస్తూ ఉంటుంది, ఒకసారి సంతోషం వస్తూ ఉంటుంది. మీకు అనుకూలమైన తలంపులు వచ్చాయనుకోండి, మీకు అనుకూలమైన తలంపులు వచ్చాయనుకోండి, మీకు సంతోషంగా ఉంటుంది మనసు. మీకు ఇష్టం లేని తలంపులు వచ్చాయనుకోండి, ఉదాహరణకి అప్పుడు ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. ఈ సంతోషము తలంపే, ఆ దుఃఖము తలంపే, భ్రమము ఈ తలంపులకు అతీతంగా ఉంది. అంటే మీకు ఇష్టమైన తలం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాను, ఇష్టం లేని తలం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. అది తలంతే, ఇది తలంతే, సావు కూడా తలంతే, పుట్టుకు కూడా తలంతే, శరీరం కూడా తలంతే, అన్ని తలంపురే. తలంపులు లేనిది ఒకటే ఉంది, అదేంటది, బ్రాహ్మణ. దేవుడు కూడా తలంతే, దేవుడు కూడా తలంతే. ఇంకా దాడి దగ్గర నేను రామ భక్తుల్ని, దేవి భక్తుల్ని, కృష్ణ భక్తుల్ని ఎవరో అనుకోడు, ఎవడో అనుకోడు. ఇక అలా అనుకోవడం లేదని వాడు అక్కడ లేకుండా లేడు, ఉన్నాడు. అన్ని తలంపులే, కానీ అసలు వస్తువు మటుకి, సత్య వస్తువు మటుకి, బ్రహ్మము మటుకి, అంతటా వ్యాపించిన వస్తువు మటుకి, అందరి హృదయాల్లో కాదు, లోపల బయట పైన కింద ఇక్కడ ఇతర లోకాల్లో, కింద లోకాల్లో, పై లోకాల్లో అంతటా వ్యాపించిన సద్వస్తువు, ఆ సత్య వస్తువు, ఆ బ్రహ్మము మటుకి తలంపు కాదు. ఇంకేదో అదే కనుక తలంపు అయితే తలంపులు లేనప్పుడు అది కూడా అణిగిపోతుంది. గాఢ నిద్రలో మీకు తలంపులు అణిగిపోతుంది, ఆ తలంపులు అణిగిపోయి ఉన్నారు. గాఢ నిద్రలో నేను లేదేను అని ఎవరైనా చెప్తున్నారా? ఓ రోజు అవ్వటం లేదు. కానీ మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. అక్కడ తలంపులు ఉన్నాయా? తలంపులు లేదు. తలంపులు లేకుండా కూడా ఉన్న తలంపులు అణిగిపోయినప్పుడు కూడా అది ఉంది. అక్కడ ఏం చెప్తుంది? అది తలంపు కాదు కాబట్టి సబ్జెక్ట్ ఎంత బీచ్ఫుల్గా ఉండదు చూడాలి. అది ఇప్పుడు కూడా ఉంది. అది ఇప్పుడు కూడా జగడ వ్యవస్థలో కూడా ఉంది. అయితే దాన్ని తెలుసుకోకుండా ఎవరు అడ్డు వస్తున్నారు? మనకి తలంపులు అడ్డు వస్తున్నాయి. తలంపులు అడ్డు వస్తున్నాయి. వాటిని తెలివిస్తే నీ విజ్ఞానం. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాం, మనకి ఏదో స్వప్నం వస్తుంది. స్వప్నం జరిగేటప్పుడు ఈ స్వప్నం ఎవరికి తెలియదు. మరి జాగ్రత్త అవస్థలోకి వచ్చిన వాడికి తెలుస్తుంది ఏమని, అది స్వప్నం అని. అలాగే ఇప్పుడు మనం చనిపోవటం, పుట్టడం, జనరేషన్లో ఉండటం, ఉద్యోగాలు చేసుకోవటం, మీకు అర్థమవుతుందా? యాత్రలు జరగడం అన్నీ చేస్తున్నాం కదా, డబ్బు సంపాదించడం, డబ్బు ఖర్చు పెట్టడం అన్నీ చేస్తున్నాం కదా. ఇది స్వప్నమే. కానీ స్వప్నం మనకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది ఇది స్వప్నం అని? ఈ లోపల చావులేని వస్తువు నా బ్రహ్మము నీకు అనుభవైనప్పుడు తెలుస్తుంది కదయ్యా. ఇక మూడు కోడి అంతా స్వప్నం స్వప్నం అండి. అన్ని కబుర్లు, కాకరకాయలు, ఈట్లకి ఏంట్లే అంటున్నారు బాబు. ఈ కబుర్లకి, కాకరకాయలకి ఏంట్లే? ఇప్పుడు ఎంత స్వప్నం, ఇదంతా స్వప్నం అనుకుంటే మీకు తెలియదు. మూడు కోడి చెప్తే తెలియదు, మూడు కోటి చెప్తే తెలియదు. ఇప్పుడు స్వప్నం వచ్చినప్పుడు ఈ స్వప్నం మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి మీరు? స్వప్నంలో మంచిది, స్వప్నం నిజం అనిపిస్తుంది. సరే, మీరు స్వప్నంలో ఎవరైనా పూజ చేశారనుకోండి, మేము అనుకోండి మాట రిస్క్, లేదా కొంతమంది రాళ్ళు పెట్టుకొచ్చారనుకోండి అనుకోండి, మీరు ఎవరి వ్యవస్థలోకి వచ్చేది ఏమనిపిస్తుంది? ఆ పూడి పెట్టి పూజించేది స్వప్నం అని తెలిసిపోతుంది మీకు. ఆ రాళ్ళు పెట్టుకొచ్చింది స్వప్నం అని తెలుస్తుంది. అలాగే మీకు లోపలండి వస్తుంది. ఎవరి వ్యవస్థలో వచ్చే గౌరవాలు, అగౌరవాలు, మంచిలు, చెడ్డలు, పుణ్యాలు, పాపాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా మీరు భగవద్భూమి పొందినప్పుడు, ఆ హృదయంలోకి నీ మేలుకొలుపునప్పుడు, ఈ హృదయంలోకి నీ మేలుకున్నప్పుడు, ఆ స్వప్నావస్థలోంచి జాగ్రత్త అవస్థలో గలవస్తున్నావు. ఈ జాగ్రత్త అవస్థలోంచి నీ హృదయంలో ఉన్న సద్వస్తువులు మేలుకున్నప్పుడు ఇది కూడా నీవనుకునే గొప్పలో నీకు జరిగే నీళ్ళు కూడా అది కూడా స్వప్నం అనేది తెలుస్తుందోయా? అప్పుడుగా నువ్వు అనుకున్నావు, ఏదో అనుకోవడం కూడా మీకు కానీ తెలియదు. నీకు మంచి కోపం అనుకోండి, ఆయన మీద కోపం వస్తుంది అనుకోండి, చెప్పానా మామూలు చెల్లిరా, మీ ఆయన కొట్టాలనుకుని నేను వేసుకొచ్చేస్తారు. ఒకరా చెప్పాడు నా భార్య చేతి ఎన్ని దెబ్బలు తిన్నాను, చెరిగ్గా ఆ చేతితో టైం చెరిగ్గండి చెరిగ్గండి కొట్టేసింది అట్లా. తుకారాం భార్య టైం ఆ చేతిలో అది చెరిగ్గడు ఉంది అనుకోండి, తుకారాం భార్య కోపం వచ్చింది అనుకోండి, ఆ చెరిగ్గడి కొట్టేసింది అట్లా. అప్పుడు తుకారం ఏమో పెట్టింది. ఇప్పుడు కత్తిపేట మీద చెరిగ్గడ మనం వేసుకునేది నా ఈటిని మీరు చూసావు, మీకు మొక్క నాకు మొక్క వస్తుంది. ఈ చెరిగ్గడ కత్తిపేట పెట్టి కోసుకుంటాం. ఇప్పుడు కత్తిపేట అవసరం లేకుండా నేను ఆ ఈటి మీద నేను ఇచ్చేసా చెరిగ్గడ రెండు ముక్కలు అని చెప్పి మీకో ముక్క నాకో ముక్క అవడం తుకారం. అదే కోపం వచ్చిన మనకేం తెలియదు. అయితే ఎక్కువ కోపం వచ్చిన వాడిని దూరవాసుడు అంటారు. ఇప్పుడు ఎందుకు కంచి పరమాచార్య దగ్గర ఉండే ఏంటి దూరవాసం చూసి అంటారు ఏంటండి? ఆ దూరవాసుడు మాట్లాడితే కోపం వస్తుంది. ఆడేవి మహాత్ముడు అంటున్నారు, ఆయన చూసి అంటున్నారు, ఆయన ఊరే చేస్తున్నారు. ఈ దూరవాసుడు కూడా ఏంటన్నాడు అసలు పరమాచార్య. అప్పుడు అన్నాడండి పరమాచార్య, నువ్వు ఒక్క కోణమే చూస్తున్నావయ్యా, దూరవాసుడు కొంచెం కోపం ఉన్నమాట నిజమే, ఆడు కోపం కూడా చూస్తున్నాడు కదా, నూటికి నిలిపోయాడు, కామాన్ని జయించాడు, ఆ గొడవ నుంచి తెలియట్లేదు అన్నాడు. అది మహాత్ముడు లక్షణం. ఎంతసేపు దూరవాసుడు కోపం ఉంది, దూరవాసుడు కోపం ఉంది అన్నాడు, ఏదో కొంచెం కోపం ఉన్నమాట నిజమే, కానీ అది కామాన్ని నూటికి రూపాయలు జయించాడు. నువ్వు ఆ కోణం చూస్తున్నది, ఒక్క కోణమే నువ్వు చూస్తున్నావు, అందుకే నువ్వు ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోతున్నావు అన్న మనిషి. అది కృష్ణుడు అంటాడు గీతలో, దేహానికి పరిమితమైన బుద్ధి, దేహాన్నే నేను అనుకుని వాడికి రాగద్వేషాలు, కానీ దేహ బుద్ధి దాటిన వాడికి రాగద్వేషాలు ఏంటవయ్యా అని అడు అడుగుతున్నా అన్నాడు. ఏం బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి. ఆ దేహం మాత్రమే నేను అని దేహానికి పరిమితమైన బుద్ధి ఉన్నవాడికి ఇష్టాలు ఇస్తారు, కానీ ఆ దేహభావన లేనివాడికి, ఆ దేహానికి సంబంధించిన తలంపు లేని వాడికి, అక్కడ రాగం ఏంటి, అక్కడికి ద్వేషం ఏంటో అర్జున అన్నాడు. నీకు దేహభావం ఉన్నప్పుడు కొంతమంది ఇష్టలు అయిస్తులు నీకు ఉంటారు. నీకే దేహభావం లేనప్పుడు నీకు ఇష్టలు ఏంటి అయిస్తులు ఏంటి? ఇష్టలు లేరు, అయిస్తులు లేరు, శత్రువు లేరు, మిత్రులు లేరు. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? లోపలిన ఆ బ్రహ్మము నువ్వు కాదనుకుంటున్నావు, దేహం నువ్వు అనుకుంటున్నావు, చంద్రస్థం నువ్వు అనుకుంటున్నావు, ఇంద్రియాలు నువ్వు అనుకుంటున్నావు. ఆ ఇంద్రియాల ద్వారా ఏ విషయాలు అయితే బయటకు వస్తున్నావు, ఆ విషయాలు నువ్వు అనుకుంటున్నావు, ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కానీ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అవన్నీ వదిలేసావు. ఆయన చేత ఆకర్షణ కలుగుతున్నావే మనకు, ఏది చూసినా ఆకర్షణే. ఒక గడ్డి మీద ఎక్కడం చూసి గడ్డి మీద మనకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అర్థమవుతుందే, ఏది చూసినా ఆకర్షణ. ఏంటి ఆకర్షణ? నువ్వు ఏదైతే అవునది మర్చిపోయావు, నీవేదైతే కాదన్నది అవును అనుకుంటున్నావు అంటే నీకు ఆకర్షణ కలుగుతున్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ విషయాల మీదైతే మనకి ఆకర్షణ కలుగుతున్నాయో నీకు తెలుస్తా ఉంటుంది, ఇతరులకు తెలియపోయాను, దాన్ని కట్ చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నావు, కాఫీ చేయని పని చేస్తున్నావో, వడ్రని పని చేస్తున్నావా, ఇంట్లో ఒంటరి చేస్తున్నావా, లేకపోతే ఇంకో పని చేస్తున్నావా, లేకపోతే ఆఫీసులు ఉద్యోగం చేస్తున్నావా, అది కాదు ముఖ్యం. నువ్వు ఏమి చేస్తున్నావు అనకు అలా చేసి పని ఎలా చేస్తున్నావు దాన్ని బట్టి నీకు ఆధ్యాత్మిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మన అందరికీ పూర్వజన్మలు ఉన్నాయి కానీ అన్నీ మర్చిపోయాం. ఆ పూర్వజన్మ దేహాలు మనకు జ్ఞాపకం లేకపోయినా నీకు పూర్వజన్మలో నీకు ఏ పని చేసినట్టు నీకు గుర్తుంటే ఏ విషయాలైతే మిమ్మల్ని ఎక్కువ లోకంలోకి ఆకర్షిస్తున్నాయో ఆ విషయాలు మీరు పూర్వజన్మలో మీరు ఎక్కువ బోధించినట్టు లెక్క అన్నాడు భగవాన్. బాగా అర్థం చేసుకోండి. మీరు మనకు చిన్నప్పటి నుంచి సినిమా చెప్పిపోవాలి, సినిమా చెప్పిపోవాలి, సినిమా చూడాలని మనకు అనిపిస్తామని అనుకోని పూర్వజన్మలో ఎక్కువ సినిమాలు చూసినట్టు గుర్తు. అలాగే ఏ విషయంలో మీకు ఆకర్షణ ఎక్కువ కలుగుతుందో దానికి సంబంధించిన విషయం పూర్వజన్మల్లో ఇటువంటి దేశాల్లో దాన్ని మీరు అనుభవించారు, బోధించారు. మీరు ఏ విషయాన్నైతే ఎక్కువ ఎదుగు చేశారో, ఏ విషయాన్నైతే అనుభవించారో, ఏ విషయాన్నైతే బోధించారో అవి మీ దేహం ద్వారా ఆ వాసన ఇంద్రియం ద్వారా బయటకు వస్తుందని చెప్తారు. ఆ దేహాలు మీకు జ్ఞాపకం రాకపోయినా ఆ దేహాల్లో మీరు చేసిన పనులు వాసన రూపంలో వస్తాయి. ఆ మైండ్లోని వాసన బట్టి, మైండ్లోని వాసన బట్టి అది ఇస్తాడు, ఆ మైండ్కి తగిన దేహాన్ని ఇస్తున్నాడు. అది అక్కడ అలా అర్థం చేసుకోవాలి మనం. భగవాన్ అడిగితే ఇప్పుడు చంద్రశ్రీ ఎక్కడ ఉన్నాం మనం? చంద్రశ్రీలో ఉన్నాం. చంద్రశ్రీలో ఉండి చంద్రశ్రీ ఎలా వెళ్ళాలండి? చంద్రశ్రీ ఊరి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనుకోవట్లేదు శివుడు. నేను బ్రహ్మం ఎలా తెలుసుకోవాలి, బ్రహ్మం ఎలా తెలుసుకోవాలి అనుకోవటం కూడా అలాగే ఉంది. ఇంకేత నీ బ్రహ్మమే నీకు తెలుసున్నా, నీ బ్రహ్మమే నీకు తెలియకపోయినా నువ్వు బ్రహ్మమే. ఇంద్రియాలతో, దేహంతో, లోకంతో తాదాత్యం పొందినప్పుడు కూడా నువ్వు బ్రహ్మమే. తాదాత్యం పొందకపోయినా నువ్వు బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే. అయితే నీకు అశాంతి ఎందుకు వస్తానంటే నువ్వు బ్రహ్మం అని సంగతి నీకు తెలియకపోవటం కూడా అశాంతి వస్తాను. నేను చంద్రశ్రీలో ఉన్నాను, చంద్రశ్రీలో ఉన్నాను సంగతి నాకు తెలిస్తే బాధలేదు. కానీ చంద్రశ్రీలో ఉన్నప్పటికీ చంద్రశ్రీలో లేననుకుంటున్నాను, అంటే చంద్రశ్రీ వెళ్ళాలి, చంద్రశ్రీ వెళ్ళాలని వెతుక్కుంటున్నాను. ఇది ఇక్కడ కానీ నేను తెలుసున్నాను బ్రహ్మమే, నేను తెలియకపోయినా బ్రహ్మమే. అయితే తెలుసుకోవడం ఎందుకు? కొన్ని తెలియకపోతే మనకు నష్టం ఏంటి? తెలియకపోతే దుఃఖం, తెలియకపోతే తెలిస్తే సుఖం. నువ్వు సుఖపట్టం, నువ్వు సుఖీ అవ్వడానికి తెలుసుకోవాలి. ఒకటి నేను తెలియపోయినా నువ్వు బ్రహ్మమే, తెలియకపోతే దుఃఖం, తెలిస్తే నా సుఖం. ఇది ఇక్కడ లాజిక్. అంటే నిష్ట, ఆత్మనిష్ట ఉండాలి. నిష్ట ఏమి ఉండాలి? ఆత్మ ఎప్పుడు అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు బాగా ధనం సంపాదించాలనుకున్నాడు, ఏం చేస్తాడు? మంత్రుడు మీతోడు మాట్లాడతాడు, మంత్రుడు మాట్లాడతాడు. మామూలుగా అడుగు చూస్తున్నాడు, బ్రెయిన్ ఎంత ఎక్కడ ఉంటుంది? ధనం మీద ఉంటుంది. మామూలుగా అడుగు మనలాగా ఉంటాడు, మంత్రుడు నడుస్తూ ఉంటాడు, మంత్రుడు భోజనం చేస్తూ ఉంటాడు, మంత్రుడు కౌలు చెప్తూ ఉంటాడు. కానీ వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది? ధనం మీద ఉంటుంది. అలా అధికారం సంపాదించాడు, ఏం చేస్తాడు? మంత్రుడు మాట్లాడుతుంటాడు, బాగా చేస్తాడు. వీడిక్కడే పని చేస్తే మనకు ఓట్లు పడతలేదు, అక్కడ పని చేస్తే ఎలా ఉంటుంది, వాడు ఎలా ఉంటుంది, వీడు ఎలా ఉన్నాడు, వీడు అంటాడు, ఈ ఈ సైడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ సైడ్ చేస్తే, వాడికి చేస్తే మనకు 10 ఓట్లు ఎక్కువ. ఆడు బొర్ర ఆడుకు ఎవడు చేసి అధికారంలో ఆడుకు. ఈ చదువుకున్నాడు చూడండి, చదువుకున్నాడికి ఆ చదువుకున్నాడు ఎద్దురా బావని చెప్పినాడు చదువుకుంటాడు. ఈ మధ్య ఒక ఆవిడ ఉందండి, మా ఆయన ప్రాణం చేసేస్తున్నాడండి, మమ్మల్ని నిద్ర ఉండటవాళ్ళు 11 గంటలకు చదువుతారు, మాకు నిద్ర చెరగొట్టవా అంటే ఏం చేస్తాడు, మాకు నిద్ర చెరగొట్టవయ్యా అంటే ఆడు చదువు పూర్తి అయిపోయిందని ఇంకా చదువు అంటే ఇష్టం పోలేదు అసనానికి. ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు అక్కడ, మన ఆవిడ చేసిన ప్రాణం చేసేస్తున్నాడు బాబుగా, మన నిద్ర చెరగొడతాడు, ఒంటిగారి దగ్గర లైట్ వేసి కూర్చుంటాడు, మాకు లైట్ ఆయన నాకు మా నిద్ర చెరగొడుతున్నావా, ఏం చదువు, ఇప్పుడు ఏ ఉద్యోగం చేసుకుంటున్నాడు, తండ్రి పిల్లలు ఇదే చదువు అంటే ఆయన చదువు మాండకుండా ఆ గదిలోంచి ఇంకో 5 రూపాయలు లైట్ వేసి చదువుకుంటాడు. మన ఆవిడ చేస్తాను, మా ప్రాణం చేసేస్తున్నాడు అండి బాబు, రాత్రి 1 గంటల దాకా లైట్ వేసి కూర్చుంటాడు. ఆయన ఏది చదువుతున్నాడు, అయిపోయింది, ఏదో ఉద్యోగం చేస్తుంటాడు, ఇంకా చదువుతాడు ఏంటండి. అంటే కృష్ణ ఆయనకి చదువు అంటే బాగా ఇష్టం ఆయనకి. అంటే మీరు తిరిగే ఏం చేస్తాడట్లే, మామూలు ఆ గదిలోంచి ఇంకో 5 రూపాయలు పోతాడు అక్కడ, కానీ చదువు మాండకండి. అది నేను అర్థం ఏంటంటే, అలాగే మనం కూడా భగవాన్ చెప్పి ఏంటంటే ఈ డెస్టినేషన్ మర్చిపోకూడదు, ఈ డెస్టినేషన్ మర్చిపోకూడదు. నువ్వు మామూలుగా పని చేసుకోవచ్చు, మామూలుగా సన్యాసం వచ్చు, గృహస్థ వచ్చు, లేకపోతే నీకు ప్రేడర్ పదం ఉండొచ్చు, లేదా ఉపాధ్యాయ పదం ఉండొచ్చు, లేదా డాక్టర్ పదం ఉండొచ్చు, లేకపోతే వ్యవసాయ పదం ఉండొచ్చు. కానీ నువ్వు ఏ పని చేయ, నీ కొత్త కోసం ఏ వృత్తి చేసుకున్నప్పటికీ నువ్వు ఈ గమ్యం మర్చిపోకూడదు. ఈ గౌరవాలకి అగౌరవాలకి ఈ మంచులకి ఈ చెడ్డలకి అసలు భగవాన్ ప్రాముఖ్యత చూడండి. భగవాన్ అసలు ప్రాముఖ్యత ఎంతదండి అని ఎందుకు ప్రాముఖ్యత లేదంటే అసలు నీ పాపం ఇక్కడే ప్రారంభమవుతుంది. వాడు మంచి వాడు ఇడి చెడ్డవాడు, వాడు మంచి వాడు ఇడి చెడ్డవాడు నువ్వు వస్తావు అనుకుంటావు నువ్వు, నీకు అసలు పాపం ఉండదు కాబట్టి వాడు మంచివాడు ఇడి చెడ్డవాడు నీ పాపం ఎడగేస్తుంది బ్రహ్మము ఏమనుకోదు అన్నాడు. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అసలు, వాడు మంచివాడు ఈ చెడ్డవాడిని ఎవరు ఎవరు ఎడజేస్తున్నారు నేను నీ మనస్సు ఎడజేస్తాను. నీ మనస్సు బ్రహ్మమేం ఎడజేయటం లేదు. మంచివాళ్ళలోనే బ్రహ్మం ఉంది, చెడ్డవాళ్ళలోనే బ్రహ్మం ఉంది. కానీ వాళ్ళు మంచి గుణాలంటే మంచివాడు అంటున్నాయి, ఇది చెడ్డ గుణాలంటే చెడ్డవాడు అంటున్నాయి. అవి మనసులో ఉన్నాయి, ఈ మనసులో ఉన్నాయి, అది మనసులో ఉంది, ఇది మనసులో ఉంది. అసలు నువ్వు ఎలా ప్రతిదాన్ని ఎక్కడికెక్కడ ఏరు ఏరు పడుతుండడం వల్లే అసలు ఏరు పడుతుండమని నీ పాపం అంటాము. ఇది మనం చూడండి, ధనవంతుని ఒక రకంగా గౌరవిస్తాం, ధనం లేని వాడిని ఒక రకంగా చూస్తాం, బాగా చదువును వాళ్ళని ఒక రకంగా చూస్తాం, బాగా చదువులేని వాడిని ఒక రకంగా చూస్తాం. పాపం ఇక్కడే ప్రారంభమవుతున్నాడు. అధికారంలో ఉన్నవాడిని ఒక రకంగా చూస్తాం, అధికారంలో లేని వాడిని ఒక రకం. పాపం అనేది చిన్న అనేది ఇక్కడ ప్రారంభమవుతున్నాడు పాపం. ఆ రూట్స్ అన్నారని ఎక్కడ మైండ్ ఏం చేస్తుంది, విడదీసేస్తుంది. ఏదైతే విడదీస్తుంది మనసులో దానికి దోషం ఉంది. మన మనసులో దోషం ఉందో లేదో మీరు చూసుకోవాలి. మనం ఎక్కడికక్కడ విడదీసే విడదీసేసే బుద్ధికి ఎక్కువ మనసులో దోషం ఉంది. ఈ శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం బాగా చూసుకోవాలి. బాగా చూసుకుని మీకు బ్రహ్మార్థం పొందడానికి మీ శరీరము మనస్సు సహకరించేలా చూసుకోవాలి. ఇప్పుడు భగవాన్ ఒక పేట గారు ప్రశ్న అడిగారు, ఏమంటో బ్రహ్మమో బ్రహ్మమో అంటున్నారు, మా ప్రాణం ఏం చేస్తున్నారు అది ఉందో లేదో మాకు తెలియదని, శరీరం ఉందని తెలుసు మాకు, మాకు మనస్సు ఉందని తెలుసు, ముందు ఈ రెండు గురించి మాట్లాడమన్నారు ఆ పేట గారు. భగవాన్ ఏమన్నారంటే, నీకు తెలిసి నీకు రెండు తెలుస్తున్నాయి కదా, ఈ రెండు వల్ల నీ బ్రహ్మమని తెలుసుకోవడానికి ఎంతవరకు ప్రయత్నం, నువ్వు నువ్వు 100 ఏళ్ళు బతికావనుకో, మనం ఎలాగైనా 100 బతకనలేండి. ఊరికే చెప్తున్నా ఉదాహరణకు, మనం 100 సంవత్సరాలు ఎలాగ బతకం, ఉడికి ఉదాహరణ చెప్తున్నాను. 100 ఏళ్ళు బతుకుతాం అనుకోండి, ఉదాహరణకు 100 ఏళ్ళు బతుకుతాం అనుకోండి, మనం ఈ శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచుకుని ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి 100 ఏళ్ళు 10 ఏళ్ళు జీవిస్తాం అనుకోవడం, నీ వయసు 10 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు మనం 100 ఏళ్ళు బతికాం అనుకోండి, శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచుకుని 10 ఏళ్ళు మనం సాధన చేస్తాం అనుకున్న బ్రహ్మమును తెలుసుకోవడానికి, ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి ఈ శరీరాన్ని మనస్సును ఎంతవరకు ఉపయోగించుకున్నావో నీ ఆయుర్దాయం కూడా అంతే అన్నాడు. ఒకవేళ 100 సంవత్సరంలో చనిపోతాం అనుకోండి మనం, ఆ చివరి రోజుల్లో మనకు బుద్ధి వచ్చింది అనుకోండి, ఇంకో సంవత్సరానికి చచ్చిపోతాం అనుకో బుద్ధి వచ్చింది అనుకోండి మనకి, ఆ సంవత్సరం మనం బ్రహ్మం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, నీ ఆయుర్దాయం ఆ సంవత్సరం 1 సంవత్సరం నీకు ఉపయోగపడింది ఆ శరీరం, మనం ఆ శరీరం మనస్సు మిగతానంతా సొమ్మ అన్నాడు. ఒకవేళ గాలి నిద్రలో మనకు ఒక స్వప్నం వచ్చింది అనుకోండి, అందరూ మనం ఊరేగిస్తున్నారనుకోండి, నెలలో దండలు వేస్తున్నారనుకోండి, ఈ గౌరవాలు కాకుండా ఏదో పదవులు కూడా ఏదో మంత్రి పదవి ఇచ్చారనుకోండి మనకి, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకు మంత్రి కింద ఇచ్చారనుకోండి, ఉదాహరణకి మనకు 4 కార్లు 4 జవాన్లు ఉన్నాయనుకోండి, ఆ కళ స్వప్నం వచ్చింది అనుకుంటే మాట్లాడుతున్నాం అనుకోండి, మనం జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఆహా బాగా మంత్రిని అయిపోయింది మంత్రిని అయిపోయింది అనుకుంటాను మనం అనుకో, ఇంకేక అది అసత్యం తెలిసిపోయింది, ఏ బ్రహ్మం తప్పింది లేదా అంతేనయ్యా, మీకు అది అసత్యం అని తెలిసాడు దాంతో నువ్వు తాదాత్యం పొందవు. మీకు స్వప్నంలో ఏదైనా కారు ఉన్నట్టు కారు కొనుక్కున్నట్టు వచ్చింది అనుకోండి, జాగ్రత్త అవసరం ఏమైనా నీటిలో ఏంటంటే మీకు కారు ఉందని అంటారు అనుకోండి, మీరు నిజం అనుకుంటారు, అది కారు ఉందా నీకు నిజంగా తెలిసేది అసత్యం అని మీకు తెలిసిపోయింది, మీకు కారు ఉందంటే మీరు నమ్ముతారు, నేను నమ్మరు అది అయ్యో స్వప్నంలో మీకు అర్థమైపోయిన తర్వాత దాంతో మీరు తాదాత్యం పొందరు. నా కారు ఉందకు మీరు స్వప్నంలో కారులో తిరిగారు అనుకోండి, మీరు జగత్ అవస్థలో నాకు కారు ఉంది కారు ఉందని అనుకోరు, ఎంత రహస్యం మీకు తెలుసుకోండి. అంటే మీరు ఆహారం తీసుకునేటప్పుడు క్రమంగా తీసుకోవాలి, మీ శరీరం చెబుతా ఉండి మీరు సరిపోతుంది ఇంకా వద్దని అప్పుడు ఆపు చేయాలి. నాలుగు నష్టం ఉందండి, అది నోట్లో రుచిగా ఉందనుకోండి లోపల బాధ అంతా ఎవరు పడతారో, పొట్ట బాధపడుతుంది, తినేది నాలుక బాధపడేది ఆ పొట్ట, ఆ పొట్ట బాధంటే నాలుగు తెలిస్తే కదా. నువ్వు ఎవరు ఇతరులను ఎవరైనా నువ్వు హింస పెడుతున్నావు అనుకో, ఇతరులను ఎవరైనా నువ్వు హింస పెడుతున్నావు అనుకో, వాళ్ళు ఎంత హింస పెడుతున్నారో నీకు అర్థమైతే నువ్వు హింస పెట్టావు, నీ బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు దానివల్ల మీరు పెట్టే ఇతరులను మీరు పెట్టే ఇంతవల్ల వాళ్ళు ఎంత హింస పడుతున్నారో నీకు అర్థమైతే నువ్వు హింస పెట్టావు, నీకు అర్థం కాకుండా వాళ్ళు హింస పెడతాం. అలాగే నీ పట్టబడే బాధ నీ నాలికి అర్థం అవుతున్నాడు. నీ నాలికి అర్థం అవుతుంటే అది జాగ్రత్తగానే ఉంటుంది. మన దేశానికి ఇంద్రియాల్లో 2% అనేది ఒక 4 కోటి. అంటే మిగతా ఇంద్రియాలన్నింటికంటే 4ని జయించడం కష్టం అవుతుంది. అంచెందుకు అది 2 పనులు చేస్తుంది కాబట్టి. అంటే నీ దేహాన్ని నీ మనస్సుని ఆ బ్రహ్మంలో తెలుసుకోవడానికి ఎంత ఉపయోగించే అంతవరకు సాధన. సాధన లేకుండా సిద్ధి కలగదు. 1 సంవత్సరం నువ్వు ఉపయోగించుకున్నావు అనుకున్న దేహాన్ని మనస్సుని, అంటే నువ్వు బతికింది 1 సంవత్సరం, మిగతా 99 సంవత్సరాలు కూడా నీకు వేస్ట్. ఓట్లేని సుమారు మనసు బయటికి వెళితే విషయాన్ని చింతిస్తుంది, లోపలికి వెళితే ఆత్మని చింతిస్తుంది. అంటే దాని లోపల తోడుకెళ్ళి మనసులో 2 దోషాలు ఉన్నాయి. ఆ 2 విషపు కోరలు. మీరు ఎవరికైనా దుఃఖం వస్తాననుకోండి, ఏ కారణంలో దుఃఖం పైకి చెప్పొద్దు. మీరు ఏ కారణంలోనైనా దుఃఖం వస్తాననుకోండి, మీరు దుఃఖం లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఒక కొంతమందికి ఎక్కువ దుఃఖం ఉండొచ్చు, కొంతమందికి తక్కువ దుఃఖం ఉండొచ్చు. అసలు దుఃఖం లేకుండా ఎవరు లేరు. ఎంత కొంచెం దుఃఖం ఉంది మనిషికి దుఃఖం వస్తుంటే తప్పనిసరిగా వాడు లోపల మమకారం ఉన్నట్టు గుర్తు. మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీకు ఏ కారణంలో దుఃఖం రానివ్వండి. ఇక్కడ ఏం చెప్పొద్దు మీరు మీటింగ్లోనే. మీకు ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా మీ మనసులో మమకారం ఉన్నట్టే గుర్తు. మమకారం లేకపోతే మీకు దుఃఖం రానే రాదు. అదొక విషపు కూర, అదొక విషపు కూర. మమకారం అంటే నాది, అహంకారం అంటే నేను. అహంకారం అంటే ఏంటి? నేను. మమకారం అంటే నాది, నేను నాది. నేను ఏముంటారు? అహంకారం, అహంభావం అంటారు. నేను ఏముంటారు? అహంభావం. నాది ఏముంటారు? మమకారం. ఈ 2 దోషాలు మనస్సులో ఉన్నాయి. ఈ 2 దోషాలు ఎక్కడ ఉన్నాయి? మనసు. ఈ దోషాల నుంచి నీ మనసుని విడుదల చేసినప్పుడు కదా అది శుద్ధమై ఆత్మాకారం చెంది పొరలయ్యా అంటున్నారు భగవాన్. నేను ఎక్కడ కాళ్ళు స్నానం చేశాను, నదిలో స్నానం చేశాను, చేస్తే చెయ్యి. నేను చేయొద్దు అంటాం లేదు. జ్ఞానం ఎవరు విడిచిట్టు తిరుగుతానంటే తిరగబోయే నేను తిరగొద్దని అంటాం లేదు. కానీ ఈ దోషాలు 2 నువ్వు పోగొట్టుకోవాలి. 2 విషం. దేహం ఇంద్రియం తాగితే నీ దేహం ఉంటే తప్పింది. కానీ మమకారం అహంకారం అనే విషయం నువ్వు చూసారు. ఈ 2 కొన్ని కోట్లు జన్మలు నీకు తీసుకో. అంటే భగవాన్ అనువారు, నీకు దుఃఖ కారణాలు బయట లేవయ్యా, నీ దుఃఖ కారణాలు లోపలే ఉన్నాయి. ఏమన్నారు? నీకు దుఃఖ కారణాలు బయట లేవు, నీకు దుఃఖ కారణాలు బయట లేవు, లోపలే ఉన్నాయి అంటారు. నీకు దుఃఖ కారణాలు లోపలే ఏంటి? ఆ కారణాలు 2 ఏంటి? మమకారం, అహంకారం. అహంకారాన్ని ఏమంటారు? అహంకారాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? విజ్ఞాన ఫాల్సై. ఏమంటారు? ఫాల్సై, ఆర్టిఫిషియల్. ఏంటది ఆర్టిఫిషియల్? ఆర్టిఫిషియల్ ఏమో తెలుసుకుంటారు కొంతమంది, మాట కృత్రిమంగా ఉంటుంది. ఏం తీసుకుంటారండి? కాఫీ తీసుకుంటారా? పాలు తీసుకుంటారండి? ఇది తీసుకుంటారు? ఈ చోట ఏమిటి? కొంతమంది ఆడు బొమ్మల ఏం తీసుకుంటారు? ఇది మనం కాఫీ తీసుకుంటారు, ఇది తీసుకుంటారు. ఆ కాఫీ ఉండదు, తీరు ఉండదు, పాలు ఉండదు, ఇడ్లీ ఉండదు, చివరి చేయడం. ఇది మాటలతో సంతృప్తి పెట్టి పనిచేయటం. ఇదంతా మన బిహేవియర్, బిహేవియర్లో లోపం. కొంతమంది మీకు ఏం కావాలని వాం ధరించారు, ఒక్కటే కూడా ఎవరు అది గడప దాటిన వాడిని లోపల వచ్చాడు. నీ వాళ్ళు కావాలంటే ఇది నేను చేత పట్టండి. నేను చివరికి ఏది ఉండదు చివరికి. మీకు అర్థం చెంది ఇవన్నీ విద్యారేణి, ఇవన్నీ విద్యారేణి చేసే పనులు. ఇవన్నీ ఏంటిది? విద్యారేణి చేసే పనులు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇంగ్లీష్లో అహంకారం ఏమంటారంటే ఫాల్స్ అయ్యి అంటారు. ఏంటి ఈగో అయ్యి? అది ఏమంటుంది? ఈగో అయ్యి, ఈ ఫాల్స్ అయ్యి, ఆర్టిఫిషియల్. అంటే మాట్లాడినా కృత్రిమంగా ఉంటుంది, నడిచినా కృత్రిమంగా ఉంటుంది. నడుస్తూ ఉంటారు అనుకోండి, కొంతమంది నడకలో కూడా కృత్రిమంగా నడుస్తారు. కొంతమంది మాట మాట్లాడితే కృత్రిమంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నడకలోనూ కృత్రిమం ఉండదు, సహజంగా నడవరాడు, కృత్రిమంగా నడుస్తారు, ఆర్టిఫిషియల్గా నడుస్తారు. మాట కూడా కృత్రిమంగా ఉంది, న్యాచురల్గా ఉంటారు, నార్మల్గా ఉంటారు. అంటే దాన్ని ఇంగ్లీష్లో పేరు పెట్టారు దానికి, ఆర్టిఫిషియల్ అని. అంటే కృత్రిమంగా ఉండే నేను ఏమి? కృత్రిమంగా ఉండే నేను అంటే కృత్రిమంగా ఉండే నేను ఏం చేస్తున్నాడు? తనలో ఏదైతే లేదో ఎవరితో వాళ్ళకి అది ఉన్నట్టు వీడు కనిపించి ఆడు అనుకోవాలి, ఇది అనుకుంటా ఉంటాం. అది ఆత్మ వంచన, పరవంచన. తను తాను వంచన చేసుకోవటం, ఇతరులను వంచన చేయటం. అంటే నా మనసులో ఏదైతే లేదో అది ఉండని మీరు అనుకోవాలి. మీరు అనుకోవాలి, నేను అనుకుంటా ఉంటాను. అదే నిద్ర నేను చేసే పనులు. మమకారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అటాచ్మెంట్ అంటారు. అటాచ్మెంట్ ఏమంటారంటే, మీకు ఏదైనా మమకారం ఉందనుకో, దేని వల్ల దుఃఖం వస్తుంది? మమకారం వల్ల దుఃఖం వస్తుంది. భగవాన్ అన్నారు అది మమకారం కాదు పాపం అన్నారు. ఒకవేళ నీకు ఏదైనా పాపం అని నీ పేరు పెడితే మమకారమకే పాపం అని పేరు పెట్టు. ఆ మమకారమే పాపం. నీలో పాపం ఉంది కాబట్టి నీకు మమకారం వస్తుంది, మమకారం వచ్చింది కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. నీలో ఏదో పాపదోషం ఉంది. పాపం పాపంలోంచే పుణ్యం, పాపంలోంచే నీకు మమకారం వస్తుంది, జ్ఞానంలోంచి రాదు. పాపంలోంచి మమకారం వస్తుంది, మమకారంలోంచి ఏమొస్తుంది దుఃఖం వస్తుంది. అంటే ఈ రెండు దోషాలు ఈ మనసులో ఉన్న మెయిన్ దోషం. అయితే చిల్లర గొడవలు వదిలేండి, మిగతా చిల్లర గొడవలన్నీ రెండాట్లోంచి వస్తాయి. అంటే మిగతా చిల్లర గొడవలన్నీ ఏదో రొమ్మలు ఆకులు అనేవి, ఈ రెండు గేళ్ళు ఎక్కడో భూమి లోపల ఉంటాయి, కనపడవు కాబట్టి లేవని అనుకుంటా ఉంటాం. మనకి చెట్టుకు ఆకులు కనిపిస్తాయి, రొమ్మలు కనిపిస్తాయి, లోపల వేడి కనిపిస్తాయి, వేడి కనపడవు. ఈ చిల్లర గొడవలన్నీ కూడా అసలు ఇరు దేశాలు ఇవన్నీ చిల్లర గొడవలన్నీ కూడా ఆకులు రొబ్బలంటాయి. లోపల వేళ్ళు, లోపల ఆ చెట్టుకు మెయిన్ వేళ్ళు కొన్ని ఉంటాయి. అటువంటి ఏమి మమకారం అహంకారం అనేది తల్లి వేళ్ళు. ఏంటివి ఆ తల్లి వేళ్ళు? ఆహా, అక్కడ ఉంది దోషం అంతా. అక్కడ అది నువ్వు ఏది చెబుతున్నావో అది వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి, కానీ వాళ్ళ మనసును గాయపరచకూడదు. నువ్వు ఏదైతే నీ ఏ విషయాన్ని అయితే చెబుతున్నావో అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, కానీ మనసును గాయపరిచేలా చెప్పకూడదు. అది వాక్కు కృష్ణుడు దానికి ఏం పేరు పెట్టాడంటే వాక్కు తపస్సు అని పేరు పెట్టాడు. ఏంటది అంటే మీరు మాట్లాడే మాట మీకు పుణ్యం తీసుకొస్తుంది, మీరు మాట్లాడే మాట మీకు పాపం తీసుకొస్తుంది అని ఏదో మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు. మీరు మాట్లాడే మాట మీకు మంచి తీసుకొస్తుంది, చెడ్డ తీసుకొస్తుంది, పుణ్యం తీసుకొస్తుంది, పాపం తీసుకొస్తుంది. అంటే అది ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి? చాలా స్వీట్గా ఉండాలి. ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి, చిజిగ్గా ఉండాలి. మరి ఇంకా ఎలా ఉండాలి? మృదువుగా మృదువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి, మధురంగా ఉండాలి. ఇతరులు ఫీలింగ్ హత్తవ్వకూడదు. హత్తవ్వకుండా వాళ్ళకి చెప్పే పద్ధతులు నువ్వు చెప్పాలి. అంటే ఏమిటి, వాళ్ళని గాయపరచకుండా చెప్పాలి. అంటే వాళ్ళకి నువ్వు సలహా చెబుతున్నట్టుగా ఉండాలి, కానీ ఈగో సెన్స్తో అహంకారంతో చెప్పకూడదు. వాళ్ళకి నువ్వు సలహా, నువ్వు చెప్పిన విషయం కూడా ఎలా ఉండాలంటే డిక్టేట్ చేసినట్టు ఉండకూడదు. వాళ్ళకి సలహా ఇలా అయితే బాగుంటుందేమో, అలా అయితే బాగుంటుందేమో, ఇలా చేస్తూ ఉండి మీరు ఏమైనా సక్సెస్ అవుతారేమో, ఆ చెప్పిన పద్ధతి సలహా రూపంలో ఉండాలి, కానీ డిక్టేట్ చేసినట్టు ఉండకూడదు. అది కూడా తపస్సు. అది కూడా ఏంటి? అది కూడా తపస్సు, వాక్కు తపస్సు. దాన్ని ఏమంటారు? వాక్కు తపస్సు. అంటే మనకి చెడు తలంపుడు ఏమి రాకుండా చూసుకుంటాం అనుకోని మాట వస్తుంది, అది మానసిక తపస్సు. అదేం తపస్సు? మానసిక తపస్సు. మనకి మూడు ఉన్నాయి తెలిసి, ఒకటి దేహము, రెండు మనస్సు, మూడు వాక్కు. ఈ మూడాటితో నువ్వు తపస్సు చేసేది మూడాటితోటే చెయ్యాలి. ఒకటి దేహము, రెండు మనస్సు, మూడు వాక్కు. ఈ మూడాటితో నువ్వు తపస్సు చెయ్యాలి. అంటే నీకు పుణ్యం తెచ్చి ఇదే, పాపం తెచ్చి కూడా ఇదే. ఇప్పుడు మనకి దేహం ఉందనుకోండి, ఇంట్లో మనం ఖర్చు పెట్టి ఏం చేస్తాం? అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాం, లేకపోతే పక్కన పెడతాం. అలాగే దేహాన్ని కూడా అవసరమైనప్పుడు ఉపయోగించాలి, లేకపోతే పక్కన పెట్టాలి. మనసును కూడా అవసరమైనప్పుడు ఉపయోగించాలి, లేకపోతే పక్కన పెట్టాలి. వాక్కును కూడా పనిముట్లేదు, వాక్కును కూడా అవసరమైనప్పుడు ఉపయోగించాలి, లేకపోతే పక్కన పెట్టాలి. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరమైనప్పుడు మాట్లాడకూడదు. భగవానుడు రెండు పద్ధతులు ఉన్నాయి. అవసరమైనప్పుడు మౌనంగానే ఉండేవారు, ఎక్కువ మౌనంగానే ఉండేవారు. మౌనంగా ఉండి మనం వీళ్ళకి చెబుతామంటే మౌన బోధ వీళ్ళకి అర్థం అవటం లేదు అనుకున్నప్పుడు వాక్కుతోడు చెప్పేవారు. ఏమో వాక్కుతోడు చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వద్దు, కళ్ళతోడు చూసి అనుగ్రహించేవారు. ముందు మౌనంగా చెప్పేవారు, ఆ మౌన బోధ వాళ్ళకి అర్థం అవటం లేదు అనుకోండి, విడిచిపెట్టేవాడు కదా మనిషిని. అర్థమైపోతే మాటతోడు చెప్పేవారు. ఆ మాట చెప్పిన వాళ్ళకి అర్థం అవటం లేదు అనుకోండి, ఈ మాట వాళ్ళకి అర్థం ఇవ్వాలి కాకపోయినా, ఈ నేటికి కాకపోయినా, రేపటికైనా ఆ మాట అర్థం అవటం కోసం సరే అని అనుగ్రహంతో, ఆ కళ్ళతోటి అనుగ్రహంతో చూసేవారు. అంటే కళ్ళ ద్వారా అనుగ్రహించేవారు ఆ మాట ఆయనకు అర్థం అవటం, ఆ తలకాయకి పట్టడం కోసం వాళ్ళు జ్ఞానం. అంటే మన ఆలోచన నిర్మలంగా ఉండాలి, మాట నిర్మలంగా ఉండాలి, వాక్కు నిర్మలంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మనకి మూడు ఏమవుతాయంటే, మనకు ఆత్మానుభవం పొందడానికి, చైతన్యానుభవం పొందడానికి సహకరిస్తాయి. కౌశల్య దగ్గర చెప్పడానికి వచ్చాడు రామచంద్రమూర్తి, ఇల్లు వస్తాను అడవులకు, నేను అడవులకు ఇల్లు వస్తాను, అరణ్యవాసానికి వెళుతున్నాను అని చెప్పాడు. చెప్తే కౌశల్య అంటుంది, నువ్వు ధర్మాన్ని కాపాడుతూ ఉండు, నువ్వు ధర్మాన్ని కాపాడుతూ ఉండు, ధర్మాన్ని రక్షిస్తూ ఉండు. ఎక్కడున్నా అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా ధర్మాన్ని మర్చిపోకు, ధర్మాన్ని కాపాడుతూ ఉండు, ధర్మాన్ని రక్షిస్తూ ఉండు అని చెబుతూ ఎందుకు చెబుతున్నానని చెప్పమంటావు నీకు ఇలాగా? నువ్వు ధర్మాన్ని కాపాడితే నిన్ను ధర్మం కాపాడు, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. అది అది మర్చిపోకు బాబు అని చెప్పి నీ మంచితనమే నిన్ను రక్షిస్తుంది, నీ మంచితనమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ధర్మంగా ఉంటావు అనుకో, ఇంట్లో అయోధ్యలో ఉండు అడవిలో ఉండు, నువ్వు ధర్మంగా ఉంటావు అనుకో, ఆ ధర్మం ఏం చేస్తుంది? అది నిన్ను, నువ్వు ధర్మంగా ఉంటే నువ్వు ధర్మాన్ని కాపాడుతున్నావు అనుకో, అదేం చేస్తుంది? నిన్ను కాపాడుతూ ఉంటుంది. నువ్వు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటావు అనుకో, అదేం చేస్తుంది? నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఈ రెండు మొక్కలు మరిచిపోకు అని చెప్తుంది. ఎక్కడున్నా అడవిలో ఉన్నా, ఇంటికాడున్నా, అయోధ్యలో ఉన్నా, ఎక్కడ అంటే మనం ఏదో అక్కడ పూజ చేస్తున్నాం, ఇక్కడ జపం చేస్తున్నాం అంటే సరిపోదు, మంచిదే చేసుకోండి. సత్ప్రవర్తన, ఏం ప్రవర్తన అది? సత్ప్రవర్తన లేకుండా సత్య వస్తువు చెరిగి, నేనేదో అక్కడ సత్యానుభవం చేశాను, లేదా ఇక్కడ జపం చేశాను, అక్కడ తపం చేసి మంచిదే చేసుకోండి, కానీ సత్ప్రవర్తన లేకుండా సత్యం నీకు ఆ చెయ్యబడదు. అది నీకు తెలిసి కూడా నీకంటే చిన్న వస్తువు ఏం కాదది, నీకంటే చిన్న వస్తువు అది నీకు తెలియబ నీ ప్రవర్తన బట్టి, నీ బిహేవియర్ని బట్టి, నీ ఇంటెలిజెంట్ బిహేవియర్ని బట్టి, నీ ఈగోలెస్ బిహేవియర్ని బట్టి ఆ వస్తువు ఏం చేస్తుందంటే నిన్ను భరించి నీకు తెలియబడతంది. నువ్వు తెలిసి కూడా నీకంటే చిన్న వస్తువు ఏం కాదు, ఇది బ్రహ్మం. శాంతియుతమైన జీవితం, విచక్షణతో కూడిన జీవితం, వివేకవంతమైన జీవితం, మధురమైన జీవితం వల్ల ఆ లోపల ఉన్న భ్రమము పులకించి అది స్పందించి అది ఏదో రోజున ముహూర్తం పెట్టుకుని ఆ ముహూర్తం రోజున నీకు తెలియబడచ్చు. అది భ్రమం అంటే, భ్రమం అంటే రాయిలాగా ముద్దనుకోకండి, అది పాజిటివ్ ఫ్యాక్టర్. మీరు దాని గురించి దాన్ని తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో ఆ తపనంత అది చూస్తూ ఉంటుంది, అది ముద్దనుకోకండి. ఆ భ్రమమును తెలుసుకోవడానికి మీరు ఇన్ని కార్లు పెద్ద రూపాయలు ఖర్చు పెట్టుకొచ్చి వర్షాన్ని వచ్చి ఇలా కూర్చుని ఈ జ్ఞాన యజ్ఞానికి వచ్చి ఎంత కష్టపడుతున్నారు మీరు, కార్లకు రూపాయలు పోసేస్తున్నారు, వర్షం నీకు తెలియతుంది, ఎండ నీకు తెలియతుంది, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది తిట్టినా తిట్లని మీరు పడుతున్నారు, ఏమి టైంకి అన్నం లేదు, టైంకి వంట లేదు, ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళ్ళిపోతున్నారంటే మీ ఇంటికాడ కూడా తిరుగుతుంటే ఆ తిట్లని మీరు పడుతున్నారు. కానీ మీరు చేసే ప్రయత్నం అంతా కూడా బ్రహ్మము చూస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మము కూడా చూస్తూ ఉండి ఏం చేస్తున్నాడు, అది ముద్దు కాదు, అది ముద్దు మనకంటే తెలివైంది, మనకంటే వివేకమైంది, మనకంటే మధురమైంది, మనకంటే పవిత్రమైంది ఆ వస్తువు, మనకంటే నిదానమైనది, క్లియర్ కట్టగా మనకంటే క్లియర్ కట్టగా ఉంటుంది. అవునంటే అవును, కాదంటే కాదు, అంత క్లియర్గా ఉంటుంది ఆ వస్తువు. అది ఏం చేస్తుందంటే మన సాధన చూసి, మన ప్రయత్నం చూసి ఒకసారి స్పందిస్తుంది. అది ఇప్పుడు ఈ రాయి ఏమి స్పందిస్తుంది? ఆ బ్రహ్మము స్పందిస్తుంది. ఆ బ్రహ్మము ఆ స్పందిస్తుంది, అది ముద్దనుకోకుండా, అది రాయి అనుకోకుండా, అది చైతన్యం. అదేంటిది? ఆ చైతన్యం అది, అది స్పందిస్తుంది. స్పందించి మీ మధుర జీవితాన్ని, మీ డే టు డే లైఫ్లో, మీ దైనందిన జీవితంలో మీరు జీవించే విధానాన్ని చూసి అది స్పందించి అది ముహూర్తం పెట్టుకుంటుంది. ఆ ముహూర్తం రోజున మీకు ఎరుక పడుతుంది, మీకు తెలియబడుతుంది. ముహూర్తం అదే పెట్టుకుంటుంది, కన్నార పడకుండా మీరు ముహూర్తానికి అదే పెట్టుకుంటుంది. ముహూర్తం మీకు ఎప్పుడు తెలియబడ, అయితే ఎదురు చూసినట్టు ఉండకూడదు. మనం భగవాన్ ఎప్పుడైనా సరదాకి నువ్వు ఈ జన్మలోనే తరిస్తావు అంటారు అనుకున్న భగవాన్ ఎవరితోటైనా, నీకేంటి వస్తువు నీవే కదా, నువ్వు అర్థమైతే నీకు ఈ జన్మలోనే తరిస్తావు ఎప్పుడూ కాదు అంటారు అనుకోండి. మనం ఆ శిష్యులు ఎంత గట్టికారులు ఉన్నారంటే భగవాన్ శిష్యులు, ఈ జన్మలో తరించినా పర్లేదు, ఏ జన్మల తర్వాత తరించినా పర్లేదు, ప్రతి జన్మకు నువ్వు నాకు గురువుగా ఉండదు అంటే ఆ గురువుకి ఎంత ఎంత కరిగిపోతాడు, ఆ గురువు ఎంత కరిగిపోవు. ఈ జన్మలో నేను తరించిపోవాలని ఏం కంగారు పట్టడం లేదు, ఇటువంటి శరీరాలు విద్య శరీరాలు వచ్చినా నాకు ఇబ్బంది లేదు, కానీ నేను కోరుకునేది ఒకటి, ఇప్పుడే నేను బ్రహ్మమని తెలుసుకోవాలి, నాకేం కంగారు పడిపోవటం లేదు, నాకేం లేదు, తొందర లేదు నాకు. కానీ ఎన్ని జన్మలు వచ్చినా ఇటువంటి శరీరాలు, ఎన్ని శరీరాలు వస్తే రాని, లక్ష శరీరాలు వస్తే రాని, కానీ ప్రతి జన్మలో నువ్వే గురువు కింద ఉండాలి. ఇంకా గురువు నీరే కూడా. మగవాళ్ళ పాటలు ఏదైనా పాటిది ఎందుకమ్మా నీకు కళ్ళు కనపడవు, పాటి ఎందుకమ్మా నీకు కళ్ళు కనపడవు, ఎందుకు ఎవరన్నా తీసుకొస్తావు రోజు వస్తావు, నీ కళ్ళు కనపడవు ఏం కనపడదు కదా, ఎందుకంత శ్రమపడి రోజు వస్తావు అని అన్నాడు భగవాన్. మామూలుగా ఆప్యాయిస్తాడు అన్నాడు, ఎందుకంత కష్టపడి నువ్వు రోజు రావటం, నీ కళ్ళు కనపడవు కదా చూడటానికి అని అన్నాడు భగవాన్. మామూలుగా భగవంతుడు పాట అంది, నాకు కళ్ళు కనపడవు అన్న సంగతి నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా అంత. ఈ మొదటి గారు పాటి భగవాన్ అందండి, నాకు కళ్ళు కనపడవు అన్న సంగతి నాకు తెలుసు కదా, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా, నేను నిన్ను చూడటానికి రావటం లేదు, నువ్వు నన్ను చూస్తావు నువ్వు వస్తున్నాను అయ్యా అంద. భగవాన్ అంటే ఇలా చెలించిపోయారు, చెలించిపోయి ఎంత గట్టిగారి పాటి మనకు బుద్ధి చెప్పిందిరా ఇంక నోరు మూసుకోవడం, నేను నిన్ను చూడటానికి రావటం లేదు, నువ్వు నన్ను చూస్తావు నేను వస్తున్నాను, నీ దృష్టి నా మీద ప్రసరిస్తున్నాను, నువ్వు నన్ను చూస్తావు నేను వస్తున్నాను, నేను భగవాన్ 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 అనుకుంటున్నాను అందులో విశేషం ఉంది, మన పాటి ఉందని నువ్వు అనుకుంటే కదా నాకు మోక్షం అందండి పాట. ఏం వండర్ఫుల్ టీచింగ్ చూడండి ఆట అందండి అసలు గారు, నేనేదో భగవాన్ భగవాన్ అనుకుంటున్నాను, నేను అనుకుంటే నాకు మోక్షం వస్తున్నా కూడా నువ్వు కూడా అనుకోవాలి కదా, పాటి మన పాటి ఉంది పాటిని కరింపు చేయాలి, నేను అనుకుంటే నాకు మోక్షం రాదు నువ్వు అనుకోవాలి నా గురించి మన పాటి ఉంది, నేను నేను ఎలా తలుచుకుంటున్నాను నువ్వు కూడా అలా తలుచుకున్నప్పుడు కదా నేను కరిగించేది భగవాన్. కాబట్టి ఈ బోధకి భగవాన్ కూడా నోరు మూసేశారు, మనకు బుద్ధి చెప్పిందని ఆయన కూడా అంగీకరించారు, పాటి మనకు బుద్ధి చెప్పింది ఇంకా నోరు ఎత్తకూడదు అన్నారు భగవాన్. నేను నిన్ను ధరించడం గొప్ప కాదు, భగవాన్ 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 నేను ఓమనమో భగవతే రమణాయని ఇలా నేను అనుకోవడం గొప్ప కాదు, నేను అనుకుంటే నాకు మోక్షం రాదు మనకి పాటి ఉంది అని నీ తలంపులోకి నేను వచ్చినప్పుడు కదా నేను ధరించేది, నేను పరిశుద్ధం పొందేది, నేను నీ స్వరూపాన్ని పొందేది, ఎంత వండర్ఫుల్ టీచింగ్ వచ్చేవాడు చెప్పి భగవాన్ కదా పాటి. అది ఏం చదువుకున్నారు, కాలేజీలో చదువుకున్నారా యూనివర్సిటీలో చదువుకున్నారా, అక్కడికైనా పేపర్ డిగ్రీలు ఉన్నాయి, ఏంటో ముసలమ్మడి తెలివి చేత ఉంది ఎక్కడి నుంచి వచ్చింది, నేను నిన్ను తలపెట్టుకోవడం వల్ల కాదు నాకు మోక్షం వచ్చేది, నువ్వు కూడా నేను నేను ఎలా తలపెట్టి తలపెట్టుకున్నాను నువ్వు కూడా నేను ఎలా తలపెట్టుకున్నప్పుడు కదా నేను తరించేది భగవాన్. దుర్గా మహాదుర్గా సరస్వతి మహాసరస్వతి లక్ష్మీ మహాలక్ష్మి దుర్గా మహాదుర్గా కాళీ మహాకాళీ సరస్వతి మహాసరస్వతి దుర్గా మహాదుర్గా. ఈ ముగ్గురు మనకు అవసరమే, వాళ్ళ పాదాలు మనం ఆశ్రయించవలసిందే. డబ్బు అవసరమే, కష్టాలు రాకుండా చూసే దుర్గా అవసరమే, సాధువు అవసరమే, లక్ష్మీ మహాలక్ష్మి దుర్గా మహాదుర్గా సరస్వతి మహాసరస్వతి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యో. యజుర్వేదంలో ఉన్నది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యో. సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యో. మీరు వేద పండితులు ఎదురుగా చదివినప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం. 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 సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.